अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः।
द्रोणाचार्युडु ద్రుపదుడు అగ్నివేశ్ముడి దగ్గర విద్యలు నేర్చుకున్నాక ద్రోణుడు పరశురాముడి ద్వారా అనేకమైన దివ్యాస్త్రాలు కూడా పొందాడు. ఎన్ని పొందినా కాలం కలిసి రానప్పుడు చాలా కాలం ఆయన దారిద్ర్యమే అనుభవించాడు. అన్నిటికంటే మహాబాధ దారిద్ర్యం, అది అనుభవించిన వాడికే తెలుస్తుందని శాస్త్రం. పైగా చిన్నప్పుడు అశ్వత్థామ పాల కోసం ఏడుస్తూ ఉంటే వాళ్ళమ్మ పాలు లేక పిండి నీళ్లల్లో కలిపి, అది కూడా వరిపిండి నీళ్లల్లో కలిపిస్తే అది తాగి ఇవి పాలు కావు అని నేల మీద కక్కి సరి అయిన పాలు కావాలి అని ఏడ్చేట పాపం. చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లల్లో ఉన్న ఆవు పాలు కొంచెం రుచి చూశాడు. అందులో ఆ రోజుల్లో ఆవు పాలు చాలా రుచిగా ఉండేవి, మంచి ఆరోగ్యంగా ఉండేటటువంటి ధేనువుల యొక్క పాలు తాగి అటువంటి పాలు కావాలని పాపం ఆయన ఏడిస్తే కొడుక్కి కనీసం ఇన్ని పాలు కూడా ఇవ్వలేకపోతున్నామని బాధపడినటువంటి ద్రోణుడు భార్యని పిల్లాన్ని వెంట పెట్టుకుని ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళాడు. చిన్నప్పుడు వాళ్ళిద్దరూ స్నేహితులు కదా, ఆ మైత్రిని దృష్టిలో పెట్టుకుని ఆ మాత్రం ఉపకారం చేయకపోతాడా అనుకున్నాడు ఆయన. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది మైత్రి. ఒక వ్యక్తికి డబ్బుతో కులంతో జాతితో సంబంధం లేకుండా స్నేహం ఏర్పడాక ఆ స్నేహాన్ని యావజ్జీవితం నిలబెట్టుకోవాలి. దరిద్రో ధనవాన్ చాపి, ఒక వ్యక్తి దరిద్రుడు అవ్వచ్చు లేక ధనవంతుడు అవ్వచ్చు, స్నేహం మాత్రం వాళ్ళని విడదీయదు. అన్ని ధనాలలోకి గొప్ప ధనం మైత్రీ ధనం అన్నారు. మీరు ఉదాహరణకి దానికి కృష్ణుడినే తీసుకోవాలి. ఆయన పరమాత్ముడు, సకల సంపదలకి మూలకారకుడు, లక్ష్మీ నివాసుడు ఆయన. అయినా బక్క చిక్కిపోయిన దరిద్రుణ్ణి కుచేలుండి కౌగిలించుకుని సంపదలిచ్చాడు, అందుకని ఆయన్ని మనం పరమాత్మ అన్నాం. పాపం ద్రోణుడు కూడా అలాగే, ద్రుపదుడు నాతో చాలా కాలం చదువుకున్నాడు కదా, వెళ్ళాక ఆదరించకపోతాడా? పైగా వెళ్ళేటప్పుడు ఆయన రాజుగా వెళ్లే ముందు, పట్టాభిషేకానికి వెళ్లే ముందు, నీవెప్పుడూ నన్ను మర్చిపోవద్దు, నీకేం కావలసి వచ్చినా నా దగ్గరకు రా అని చెప్పాడు. అది కూడా దృష్టిలో పుచ్చుకుని నిండు సభలోకి వెళ్ళి, మిత్రమా నేను ద్రోణుణ్ణి, భరద్వాజ వంశుణ్ణి, నీకు గుర్తుందా మన ఇద్దరం కలిసి చదువుకున్నాం అని ఇంత చేసి రెండు ముక్కలు అన్నాడు. ఇంకా అడగడం కూడా ఏం అడగలేదు ఆయన. నాకేదో ఆవు కావాలో లేకపోతే డబ్బు కావాలని కూడా అడగల. మన ఇద్దరం మిత్రులం కదా, చదువుకున్న రోజుల్లో కలిసి వెలిసి తిరిగాం, ఒకే మంచం మీద పడుకున్నాం, ఆ రోజులు గుర్తున్నాయి అనగానే నిండు సభలో ఒక దరిద్రుడు, ఒక పేదవాడు, బక్క చిక్కినవాడు నన్ను మిత్రుడు అంటాడా అని అహంకారానికి పోయట ద్రుపదుడు. ఒక్కొక్కళ్ళు కొంతమంది ఉంటారు ఆసనంలో కూర్చున్నప్పుడు, అంటే వాడు ఆఫీసులో కూర్చున్నప్పుడు వాడికి తన హోదా గుర్తుకొస్తుంది, అప్పుడు ఇంక అవతల వాడు ఎంత గొప్పవాడైనా వాడిని మర్యాద చేయట, అక్కడి నుంచి పతనం మొదలవుతుందని శాస్త్రం. మనిషికి దైవానుగ్రహం వల్ల ఓ రాజ్యపదవో ధన పదవో ఏదో పదవి వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు పదవిని సద్వినియోగం చేసుకోవాలి, 10 మందికి ఉపయోగపడాలి, తాను బాగుపడాలి. అంతేగాని ఒకప్పటి మిత్రుణ్ణి అహంకారంతో నోటికొచ్చినట్టు కోతలు కూసి తిడితే దాని యొక్క ఫలితం ఏదో ఒకనాడు అనుభవిస్తారనడానికి ఈ ద్రౌపదుడి కథే ఉదాహరణ. పళ్ళు పటపట కొరికి అంతరాలు మరిచిపోయి సింహాసనం మీద కూర్చున్న మహారాజు దగ్గరకు వచ్చి ముష్టెత్తుకునే భిక్షుకుడివైన నీవు మిత్రుడా అని సంబోధిస్తావా? నువ్వు నాకు మిత్రుడు ఏమిట్రా? అసలు ఎక్కడైనా పారుడు సంగడిక అడే ఎందుడన్? విప్రుడు స్నేహితుడు ఎలా అవుతాడు? వాడి మొహం, మేము క్షత్రియులం, మహావీరులం, రాజులం, మాతోటి విప్రులకి స్నేహమా? ఈ లోకంలో కొంతమందికి కొంతమందితో స్నేహం కుదరదు, కాక కుదరదు. ధనపతితో దరిద్రునకు, బాగా డబ్బున్నవాడికి దరిద్రుడితో స్నేహం ఎప్పటికీ కుదరదు. డబ్బున్నవాళ్ళు మైత్రి చేయాలి, దరిద్రులు దరిద్రులు స్నేహం చేసుకోవాలి. తత్వవిధుండగువా నితోడమూర్ఖునకు, బాగా జ్ఞానము కలిగి తత్వజ్ఞానము కలిగి ఆనందించి లోకానికి ఆనందం పంచిపెట్టే పండితుడికి మూర్ఖుడితో స్నేహం తగ్గుతుందా? ప్రశాంతుతో డకడుక్రూరునకు, ఎప్పుడూ శాంతంగా ఉండే వ్యక్తికి కఠినముగా పలికే క్రూరుడితో స్నేహం ఉండదు. రణసూరుతో డభీరునకు, యుద్ధరంగంలో ఆయుధాలతో విజృంభించి పరాక్రమించి శత్రువుల్ని చీల్చి చెండాడే వీరుడికి పిరికివాడితో స్నేహం పనికిరాదు. వరూధితోడ అవరూధికి, సైన్యమున్నవాడికి సైన్యం లేనివాడితో స్నేహం కుదరదు. సజ్జనుతోడ కష్ట దుర్జనునకు, సజ్జనుడికి దుర్జనుడితో స్నేహం పనికిరాదు. ఎవ్విధంబునను సఖ్యముతా నొడగోడ నేర్చునే, ఏ రకంగా చూసినా ఈ స్నేహం స్నేహం కాదు. మేమెక్కడ ఇన్ని ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో ఉన్న పాంచాల దేశాధిపతులమైన మేమెక్కడ రోడ్డు మీద కూర్చుని భిక్షాటనతో బ్రతికే ఒక సామాన్య విప్రుడివి నువ్వెక్కడ? ఛీ, పో, ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. ఇప్పుడు కాబట్టి ఊరుకున్నాను, ఇదే ఇంకో 2-3 సార్లు ఎప్పుడైనా వచ్చి నా సింహాసనం మీద నేను కూర్చుని ఉండగా మిత్రమా అన్నావా, 4 చీల్చేస్తాను పొమ్మనగానే. పాపం ద్రోణుడు చిన్నబోయి, ఇదేం కర్మయోగం, ఎంత ఆప్యాయంగా బతికం, సింహాసనం మీద ఎక్కే ముందు మిత్రమా నీకు ఏ అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకని చెప్పి వెళ్ళాడు. ఆ నమ్మకంతో వచ్చాను, ఒకప్పటి మాటలు దృష్టిలో పెట్టుకుని మిత్రమా అని మాత్రమే సంబోధించాను. ఇంకా నయ్యం ఏదైనా అడుగుంటే అవమానం పాలయ్యేవాణ్ణి. ఇంత దారుణంగా కఠినమైన వాక్కులతో అవమానించాలా అని గజగజలాడిపోయాడు. పైగా తన కొడుకు చిన్నవాడు, పక్కన భార్య ఉంది, పెళ్ళాం బిడ్డల ముందు ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు ఆయన. అది నిజం చెప్పాలంటే ఆత్మహత్య కంటే కూడా బాధ అనిపించింది. ఇతరులు కత్తితో పొడిచి చంపడం కంటే అతనికి బాధ అనిపించింది. గుండెల్లో సోలం గుచ్చినా ఇంత బాధ అనిపించదు. అందుకే ఆ బాధ తట్టుకోలేక ఏం చేయాలో తెలియక అలా పిచ్చాళ్ళ వెళ్ళిపోతూ ఉండగా అనుకోకుండా హస్తినాపురం తగిలింది. అది ఆయన జాతకమే మార్చేసింది. ఫ్యాక్షనిజం ఇలాగే మొదలవుతుంది తెలుసిన. ద్రోణుడు ద్రౌపదుడి దగ్గరికి వెళ్ళాడు, ద్రౌపదుడు మెడబట్టుకు గెంటేశాడు, దాంతో ద్రౌపదుడి మీద కక్ష కట్టాడు ద్రోణుడు. ద్రౌపదుడి నాశనం కోరుకున్నాడు, శిష్యుడి ద్వారా బంధింపజేశాడు. దాంతో ద్రౌపదుడు ఏం చేశాడు? ద్రోణుడిని చంపే కొడుకుని కన్నాడు. అప్పుడు మళ్ళీ ద్రోణుడు ఏం చేశాడు? శివుణ్ణి మెప్పించి నా కొడుకు వాడి కొడుకుని చంపాలన్నాడు. అంటే వీడు కొడుకుని వాడు కొడుకుని వీడు చంపాలనే కోరిక పెరిగిపోయింది. అది ఒక్క మాట మిత్రుణ్ణి తోలడం వల్ల ఒక భయంకరమైన భావి యుద్ధానికి మూలకారణమైంది. అది ద్రౌపదుడికి ద్రోణుడికి ప్రాణగండం తెచ్చింది. అందుకనే భారతంలో ఇక్కడ కొసమెరుపుగా ఏమన్నారు, నాలుకని చాలా జాగ్రత్తగా వాడాలి, అదుపులో పెట్టాలి. వచనే కా దరిద్రత, మాటకి దరిద్రం ఏంటండి? మనకి భగవంతుడు సంపద ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు, అదృష్టం బాగుండి సంపద ఇస్తే ఇచ్చాడు. ఏమున్నా లేకపోయినా మూగవాడు కాకుండా మాట్లాడడం అనేది నేర్చుకున్న మనం ఈ సంపదని సక్రమంగా వినియోగించాలి. అనగా ఎవడన్నా వస్తే ప్రేమగా మాట్లాడితే చాలు, విసుక్కోకుండా ఉంటే చాలు. చీపో, నువ్వు నీచుడివి, పనికి మళ్ళీవాడివి, నీకు నాకు ఏమిటి అనకూడదు. వీలుంటే ఆదరించు, అంతేగాని గెటౌట్ అనే మాట మాత్రం మాట వరసకు కూడా అనకూడదు. ఆ అండమే మనిషికి యావజ్జీవితం ప్రమాదం తెచ్చిపెడుతుంది. అసలు అన్నిటిలోకి శాంతమైన వాక్కు ఎవడి దగ్గర ఉంటే వాడి నాలుక మీద నేనుండి వాణ్ణి మోక్షానికి పట్టుకెడతానని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఒకటే, మూర్ఖులు క్రూరులు కఠినంగా పలుకుతారు, జ్ఞానులు మృదువుగా పలుకుతారు. మృదువుగా పలికితే ప్రపంచం వశమవుతుంది. ఆ మృదుత్వం లేక ద్రౌపదుడు దెబ్బతిన్నాడు. సరే, ఇప్పుడు ద్రోణుడు సరిగ్గా హస్తినాపురానికి వచ్చాడు. ఆ సమయంలో కృపాచార్యుడి దగ్గర కాస్తో కోస్తో ధనుర్వేదం నేర్చుకుని ఉన్నారు పాండవ కౌరవులు. వాళ్ళు ఒక రోజున బంగారంతో బంతి తయారు చేసుకుని దాన్ని ఆడుతున్నారట. ఎంతలో భీముడు ఒక్క తన్ను తిన్నాడు ఆ బంతిని, అది వెళ్ళి ఎక్కడో నూతిలో పడిపోయింది. ఆ నూతిలో ఉన్న బంతిని పైకి ఎలా తీయాలో అర్థం కాల, బంతి తేలుతోంది. కందుకం కూడా తేలేటటువంటి కందుకం, అది లోహంతో కూడా తేలేటట్లుగా తయారు చేసే శక్తి ఉన్నవాళ్ళు ఆ రోజుల్లో ఉండేవారు. నుయ్యి చూస్తే అగాధంగా ఉంది. ఆ నీళ్లలో భీముడు తన్నిన బంతి వెళ్ళి అందులో తేలుతోంది. అంత లోతుగా ఉన్నటువంటి బంతిని ఎలా తీయడమా అని వాళ్ళంతా కింద మీద పడుతుంటే శకుని కొడుకు ఉలువు కూడా ఒకడు ఉన్నాడు. ఈ జనమంతా అన్నారు వీడు కొంచెం సన్నగా ఉంటాడు కదా, వీడు మెడకి తాడుగట్టి అందులో దింపేస్తే వాడు లాక్కొస్తాడేమో అన్నారట. వాడు బాబోయ్ కుయ్యో మోయ్యో నన్ను చంపేస్తారేమంటారు బాబోయ్ అన్నట్టు. వాడు మెడక తాడేస్తే ఉరి అయిపోతుందంటే పో నడువు వేస్తావు అన్నట్టు ఒకడు. దుర్యోధనుడు కొంచెం క్రూరుడు చిన్నప్పటి నుంచి. ఒరే మహా అయితే నీ నడువుకి తాడేసి అందులో దింపితే తస్తే నువ్వు చస్తావు, కానీ వస్తే బంతి వస్తుందిగా అన్నట్ట. బంతి కంటే నా ప్రాణాలంత లోకువా, నాకంటే బంతి ఎక్కువ అన్నాడు వాడు. ఈ రకంగా వాడు బాబోయని పారిపోతున్నారు, జనాలందరూ వాడిని పట్టుకోబోతున్నారు, కౌరవులంతా వాడిని పట్టుకుంటుంటే ధర్మరాజు వద్దొద్దొద్దు పిల్లవాడిని పంపడం ఏంటి అందులోకి అంటున్నాడు. అంటున్నాడో లేదో ఆ సమయానికి ద్రోణుడు అక్కడికి వచ్చి కురుకులంలో పుట్టిన వాళ్ళు అందున కృపాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నామని మీలో మీరు ఇందాక అనుకుంటూ ఉంటే విన్నాను. అటువంటి మీరు బంతి బయటికి తీయలేక ధనుర్విద్యను ఉపయోగించలేక అన్యాయంగా ఒక కుర్రాడి యొక్క నడుముకి తాడు కట్టి అందులో దింపివాడు ప్రాణం తీస్తారా? ఇదిగో చూడండి నేను చమత్కారం చేస్తాను అని ఆయన ఏం చేశాడు, ఒక ధనుస్సు ఎక్కు పెట్టి సన్నని బాణం ఆ బంతికేసి కొట్టాడు. నిజానికి బాణం బంతికేసి కొడితే ఆ బాణం దెబ్బకి బంతి చీలిపోవాలి, కానీ అంత మృదువుగా చాకచక్యంగా నైపుణ్యంతో బాణం వేశాడు. ఆ బాణం మెల్లగా వెళ్ళి ఆ బంతికి దిగింది. అంటే అవసరమైతే మెల్లగా గుచ్చుకునేలా బాణం వేయగలడు, వాడి ప్రాణం తీసేంత తీవ్రంగానూ బాణప్రయోగం చేయగలడు. అది నైపుణ్యం. అంటే యుద్ధరంగంలో ఆరితేరిన మహానుభావులు ఒక్క దెబ్బ కొడితే అవతలవాడు చావా చస్తాడు, ఒక్కొక్కసారి కొడితే అవతలవాడికి మల్లె చెండుతో కొట్టినంత కోమలంగా కూడా దెబ్బ తగులుతుందట. మల్ల యుద్ధంలో అదొక నేర్పండోయ్, మల్లయుద్ధం చేసేవాడు ఇలా మెల్లగానూ కొట్టగలడట. చూడడానికి గట్టిగా కొట్టినట్టు ఉంటుంది కానీ అవతలవాడికి మెల్లగా తగులుతుంది. వద్దనుకుంటే మెల్లగా కొడతాడు, కావాలనుకుంటే ఒక్క దెబ్బకి పళ్ళూరాలు కొడతాడు. అలాగే ధనుర్విద్యలో కూడా సుకుమారంగానూ కొట్టగలరు, నమస్కార బాణాలు వేయగలరు, తల మీద నుంచి వెళ్లేలా చూడగలరు. అంతెందుకు అర్జునుడి యొక్క గొప్పతనం ఏంటో తెలుసా, ఆయన చెవి పక్క నుంచి బాణం వేస్తే చెవికి రాసుకుంటూ పెడుతుందిట, చెవికి ఇంత దెబ్బ తగలదు, కానీ అందులోంచి శబ్దం ఏమని వస్తుందంటే కుశలమా అని వస్తుందిట. అలాంటి కుశల ప్రశ్నలు వేసే బాణాలు కూడా వేసేవారు వాళ్ళు. అందుకని బాణ విద్యలో అంత ఆరితేరిన మహానుభావుల్ని ధనుర్వేద నిపుణులు అన్న దానికి వేదమని పేరెట్టారు ధనుర్విద్యకి. ఆ ధనుర్వేదంతో ఓ బాణం బంతి మీద కొట్టాడు. ఆ బంతి మీద కూర్చున్నాక ఆ బాణం వెనకాతల పిడి మీద రెండో బాణం కొట్టాడు. అలా ఒక బాణం వెనకాతల ఒకటి కొట్టి ఆఖరి అది పైకి వచ్చేలా కొట్టాడు. దాంతో ఈ బాణములు ఒక తాడులా తయారయ్యాయి. ఆ తాడు పుచ్చుకుని నూతిలో ఉన్న ఒకనొక నీటిని చేదతో తోడినట్టుగా, తాడు ఉన్నటువంటి చేదతో తోడినట్టుగా ఈ బంతిని పైకి తీసేశాట. వాళ్ళకి మతిపోయింది. పరుగు పరుగును వెళ్లి భీష్ముడికి ఈ విషయం చెప్పారు. భీష్ముడు ఈ ప్రపంచంలో నీళ్లల్లో పడిన బంతిని సుకుమారముగా బాణముతో కొట్టి ఆ బాణం తాడులా తయారు చేసి ఆ తాడుతో బంతి పైకి తీయగలిగే వాళ్ళు ముగ్గురే ముగ్గురున్నారు, నేను, పరశురాముడు లేదా పరశురామ శిష్యుడైన ద్రోణుడు. ఖచ్చితంగా వచ్చినవాడు ద్రోణుడు అయి ఉంటాడని కనిపెట్టాడు ఆయన. వెంటనే ద్రోణుడిని ఎక్కడున్నా తీసుకురండి అంటే ఇంకా ఆయన అక్కడే ఉన్నాడండి, ఆ ఊళ్ళోనే కొద్ది రోజులు ఉండడానికి వచ్చాడు. ఆయనకేం గతి లేదు కదా ప్రస్తుతానికి, ఓ ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, నానాయాతన పడుతున్నాడు. ఆయన్ని వినయంగా తీసుకొచ్చాడు సభలోకి. రాగానే ద్రోణుడు భీష్ముడిని గుర్తుపెట్టాడు, భీష్ముడు ద్రోణుడిని గుర్తుపెట్టాడు. ఎంతో వినయంగా ద్రోణుడిని దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని ఆసనమిచ్చి కూర్చోబెట్టి, మహానుభావ సందేహం లేకుండా నీ శరీర కాంతిని బట్టి నువ్వు భారద్వాజుడివి, అంటే భరద్వాజ వంశుడివి అని అర్థమైపోయింది. నీ వివరాలు చెప్పమనగానే ఆయన మొత్తం చెప్పి, నేను ద్రౌపదుని చేత తిరస్కృతుండై ఏదో ఆ దిక్కు ఈ దిక్కు అల్లాడుతూ తిరుగుతున్నాను, ప్రస్తుతం ఏ దిక్కు లేదు నాకు, నాదంతా దిగ్భ్రమ అన్నాడు. అంటే ఏ దిక్కు తెలియకుండా భ్రమిస్తూ తిరుగుతున్నవాడు అన్నాడు. వెంటనే ఆయన, వెదకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే, మా కురుకుమారులకు ఒక మహావీరుని ద్వారా, ఒక సద్గురువు ద్వారా అనేక విద్యలు నేర్పించాలి అని సంకల్పిస్తున్నాను. సరిగ్గా ఆ సమయానికి నువ్వు అడుగుపెట్టవు, ఇది మా అదృష్టం. నీకు అభ్యంతరం లేకపోతే మా హస్తినాపురంలో ఉండు, నీకు అపూర్వ భవనం ఇస్తాను, నా భవనంతో సమానమైన భవనం ఇస్తాను. నీ కుటుంబానికి అది ఇది అని కాకుండా సకల సంపదల నీ రాసులుగా చేరుస్తాను. ధన సంపద, ధాన్య సంపద, రత్నాల సంపద, ఆసనాలు, వాహనాలు, ఒకటేమిటి అన్నీ కూరుస్తాను. మా వాళ్ళని మాత్రం మా వారసులనుగా తయారు చెయ్యి. నేను ఎటువంటి వాడినో నన్ను మించిన వాళ్ళవ్వాలి. అందుకే తన వారసులుగా చేయమన్నాడు ఆయన. భీష్ముడి లాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఎవరూ లేరు. అందువల్ల భీష్ముడు నాకు వారసులు అయ్యేలాగా వీళ్ళని తీర్చిదిద్దామనగానే సంతోషంగా అంగీకరించాడు. చిత్తం తెలుసా, ఏ వ్యక్తి ఎవడి స్వభావాన్ని బట్టి వాళ్ళ స్నేహితుల్ని ఎన్నుకుంటారు. అశ్వత్థామ రావడంతో దుర్యోధనుడితో స్నేహం మొదలైందిట. అంటే వాళ్ళ బుద్ధిలో ఒకటి కొంచెం ఇంచుమించుగా. అశ్వత్థామ అవడానికి రుద్రాంశతో పుట్టినా ఎందుకో తెలియదు, దుర్యోధనుడు అంటే విపరీత ప్రేమ. దుర్యోధనుడికి అశ్వత్థామ అంటే పక్షపాతం. దుర్యోధనుడి అంటే రాజకీయం అనుకోండి, కానీ అశ్వత్థామ అలా కాదు. ఎందుకు, అతను చూడగానే ఆ రూపము ఆ ప్రవర్తన ఆకర్షించాయి. అప్పటి నుంచి అశ్వత్థామకి గురుపుత్రుడు అనేటటువంటి బిరుదు పోయి దుర్యోధన మిత్రుడు అనే పేరు వచ్చేసింది. అంత మైత్రి ఏర్పడింది వాళ్ళకి. ఇంకక్కడి నుంచి ద్రోణుడు వీళ్ళందరినీ గంగానదీ తీరానికి తీసుకెళ్లాడు. ఎప్పుడు ఊళ్ళో విద్యలు నేర్పకూడదు, అందులో ఆయుధ విద్యలు. అందుకని గంగా తీరంలో ఓ పెద్ద అరణ్య ప్రాంతంలో గుడిసెలు వేయించి, తాత్కాలికమైనటువంటి పర్ణశాలలు వేయించి అక్కడ ఈ శిష్యులందరినీ చేర్చి మీ అందరికీ విద్య నేర్పుతాను. ఈరోజు అష్టమి, అష్టమి నాడు విద్యారంభం చాలా మంచిది. ఆ పైగా ఈరోజు రోహిణి నక్షత్రం కూడా ఉంది. మీకు విద్యను నేర్పే ముందు నేను ఒక చిన్న కోరిక కోరతాను. ఆ కోరిక తీర్చే వాళ్ళని నా అంత వాళ్ళుగా చేరుస్తాను అనగానే ఏమిటండి అన్నారు వాళ్ళు. నేను ఒక దక్షిణ అడుగుతాను, మీ విలువిద్య పూర్తయ్యాక నేను కోరిన దక్షిణ మీలో ఎవరిస్తారో చెప్పండి, ముందుకు రండి అన్నట్ట. ఒక్కడ మాట్లాడితే ఒట్టు. నిజంగా గురువుగారు అడిగినటువంటి దక్షిణ ఇస్తామని ఉంటే ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. అసలు గురువులు అవతల వ్యక్తి మీద ఎంతో అభిమానం ఉంటేనే నువ్వు నా దగ్గర ఉండరా బాబు అంటారు. అవతల వాడికి పూర్వజన్మ పాపం ఏదన్నా ఉంటే, కర్మ ఉంటే దూరంగా పోతాడు తప్ప జ్ఞాని ఎప్పుడూ కూడా ఒక్కసారి గురువులు పిలవడమే యోగం అనుకుంటాడు. అనేక జన్మల మహాపాపాలు ఉన్నవాళ్ళు గురువులకు దూరంగా పోతారట, ఎందుకంటే వాళ్ళకి తరించే యోగం ఉండదు కనుక. ఇంతమందిని సద్గురుడు ద్రోణుడు నా కోరిక ఎవరు తీరుస్తారంటే ఒక్కడ మాట్లాడలా. అర్జునుడు టక్కన ముందుకొచ్చాడు, నేను ప్రాణమిచ్చైనా మీ కోరిక తీరుస్తాను. తల్లి కంటే, తండ్రి కంటే, దైవం కంటే గురువు గొప్పవాడని శాస్త్రం చెబుతున్నది. రోజు మనకు అదే కదా శాస్త్రాలు చెబుతున్నాయి, వందే గురు పదద్వంద్వం అవాంగ్ మానస గోచరం అని గురుస్తు చెబుతోంది. అందుకే కబీర్దాస్ కూడా గురు గోవింద దోవు కడే కాకే లాగో పాయ్ బలిహారీ గురు ఆప్పునే గోవింద దియో బతాయ్. గురువు గోవిందుడు ఎదురుగుండా నిలబడ్డారట కబీర్దాస్కి ఎదురుగా. ఇద్దరి కాళ్లల్లో ఎవరి కాలికి ముందు దండం పెట్టాలి అనిపించింది ఆయనకి. ఒక్క క్షణకాలంలో గోవిందుడికి దండం పెట్టలా, గురువు గారి కాళ్ళకి దండం పెట్టాడు. ఎందుకని, అసలు గోవిందుడు అనేవాడు ఉన్నాడని, గోవింద అనే శబ్దం ఉందని ఈ గురువు లేకపోతే నాకెవరు చెబుతారు. కాబట్టి గురువు స్థానం అన్నిటికంటే గొప్పది. ముందు గురువుకి నమస్కరించాకే గోవిందునికి నమస్కరిస్తానన్నాడు. జ్ఞానులు ఎప్పుడు అలాగే చేశారు. అనాదిగా ఈ ప్రపంచంలో గురుస్థానం చాలా గొప్పది. ఒక్క గురువుని ఖచ్చితంగా పట్టుకుంటే, ఆయన చెప్పినట్టు వింటే ఇంకా పునర్జన్మ ఉండదు, ఈ జన్మలో సకల శుభ పరంపరలు పొందుతాం అని గురువుగారి కాళ్ల మీద పడి మీరు ఏం చెబితే చేస్తానడగానే, ఇదిగో నేను నీకు అభయం ఇస్తున్నాను, నీ కాలములో నీ సమవయస్కులలో నిన్ను మించిన విలుకాడు ఉండడు, నీకు మహాప్రశస్తి వస్తుంది. ఏకైక ధనుర్విద్యా నైపుణ్యం కలిగిన వాడు అర్జునుడనే పేరు ప్రపంచవ్యాప్తం అయ్యేలా చేస్తానన్నట్ట. దాంతో అప్పటి నుంచి ఆయనకి అదొక పెద్ద, గురువుగారు మాట ఇచ్చారు కదా నిలబెట్టుకోవాలిగా, అలా నిలబెట్టుకున్నాడు. అద్భుతంగా వాళ్ళందరికీ రకరకాల విద్యను నేర్పాడు ఆయన. ఈట విసరడం కొందరికి, ధర్మరాజు గారికి ఈటలతో యుద్ధం చేయడం బాగా వచ్చు, భీముడికి గదాయుద్ధంలో ఎక్కువ ఆసక్తి, దుర్యోధనుడికి భీముడికి గదాయుద్ధం, అర్జునుడికి ధనుర్విద్య, ఇలా ఎవరికి దేని మీద ఆసక్తి ఎక్కువ ఉంటే అది ఎక్కువ నేర్పాడు. కానీ అందరూ ధనుర్విద్య నేర్చుకున్న వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. మహాభారత యుద్ధం అంతా ధనుర్విద్య ప్రధానం. కాకపోతే మధ్య మధ్యలో వాళ్ల వాళ్లకి ఇష్టమైనటువంటి ప్రత్యేక ఆయుధాలతో యుద్ధం కూడా ఉంది. అశ్వత్థామకి భయం పట్టుకుంది, మా నాన్నగారికి పక్షపాతం ఎక్కువైపోయింది, నాకంటే అర్జునుడిని ఎక్కువ చూస్తున్నారనుకుని ఒకరోజున వాడు వంటవాడి దగ్గరకు వచ్చి, ఇదిగో వంటవాడ, చీకట్లో మాత్రం అర్జునుడికి అన్నం పెట్టద్దు అన్నట్ట. అనగానే వంటవాడు తెల్లబోయి, అలాగేనండి మీ మాట కాదనండి అన్నట్ట. కాదండమే కాదు, నేను చెప్పిన మాట అర్జునుడికి చెప్పకూడదు సుమా, ఇది మనలో రహస్యంగా ఉంచాలి, అర్జునుడికి చీకట్లో అన్నం పెట్టకూడదు, ఇలా నేను ఆజ్ఞాపించానని అతనికి తెలియకూడదు. ఎందుకు ఏమిటని అడక్కు, అతనికి మాత్రం వెలుతురులోనే దీపాల మధ్యలోనే భోజనం పెట్టు, కరెంట్ ఆగిపోతే మాత్రం అన్నం పెట్టరు. అనగానే అప్పటి నుంచి అతడు ఎప్పుడూ అర్జునుడికి కాగడాల కాంతిలో దీపాల కాంతిలోనే భోజనం పెట్టేవాడు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పరమాత్ముడి యొక్క కరుణ ఒకటి ఉంటుందిగా. ఒకరోజున అర్జునుడు భోజనం చేస్తూ ఉండగా, వాసవనందనుండు కుడువల్ కుడువల్, భోజనం చేస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా పెద్ద గాలి వీచింది. అర్జునుడు భోజనం చేస్తూ ఉండగా పెద్ద తుఫాను గాలి వీచి మొత్తం కాగడాలన్నీ ఆరిపోయాయి. అర్జునుడు చీకట్లోనే, ఇక్కడ అవకాయ ఉంది, ఇక్కడ మాగాయ ఉంది, ఇక్కడ పెరుగు ఉంది, ఇక్కడ పాయసం ఉంది అని గుర్తుపెట్టుకున్నట్టు ఎంత పూర్వం ఒక్కసారే చూశాడు ఆయన. నిజానికి ఆయన వడ్డించుకోవాల్సిన అవసరం లేదు కదా, వడ్డించేది వంటవాడు. అయినా ఒంటరిగా ఫోన్ చేస్తున్న ఈయన చీకటి అయిపోగానే దీపాలు వెలిగించు అనకుండా ఆ చీకట్లోనే ఎక్కడే ఉన్నాయో గుర్తుపెట్టుకుని ఆ వడ్డించేసుకుని శుభ్రంగా తిని ఆకు కూడా తీసి అప్పుడు ఒక ఆలోచన చేశాడు. చీకటిలో ఎక్కడో ఒకసారి చూసిన వస్తువును గుర్తుపెట్టుకున్నానే, అలాంటప్పుడు చీకట్లో కూడా చూడకుండానే వస్తువుల్ని గుర్తుపెట్టుకుని బాణం ఎందుకు వేయకూడదు, శబ్దాన్ని బట్టి బాణాన్ని ఎందుకు కొట్టకూడదు, శబ్దభేదం ఎందుకు నేర్చుకోకూడదు, పగటిపూట చూసిన వస్తువుని రాత్రిపూట చూడకుండానే చీకట్లో ఎలా కొట్టచ్చో ఏమిటో అభ్యాసం చేయాలనుకున్నట్ట. చీకట్లో బాణాలు వేయడం నేర్చుకుని గురిగా ఛేదించడం మొదలెడితే అందరినీ మించిపోతాడు అర్జునుడు అని ఆ టెక్నిక్ అతనికి రాకుండా ఉండడానికి అశ్వత్థామ కుట్రమన్నాడు. కానీ భగవంతుడు కావాలని దీపం అర్పి ఇతనికి ఆలోచన రేకెత్తించాడు. ఆ రోజు నుంచి అందరూ నిద్రపోతూ ఉంటే రాత్రి 10 నుంచి 12 మధ్యలో కటిక చీకట్లో ఆకు ఎక్కడో అల్లల్లో అడగానే ఆ శబ్దాన్ని బట్టి టక్కన బాణం కొట్టడం మొదలెట్టాడు అర్జునుడు. ఈయన వేసిన బాణం శబ్దాన్ని బట్టి ఆ ఆకుకో కొమ్మకో తగిలేది. రాత్రిపూట గాలికి ఆకులు అల్లాడతాయి కదా, ఆ అల్లాడుతున్న ఆకులకో లేకపోతే ఒకదానికోటి తగులుతున్న కొమ్మలకో శబ్దమును బట్టి బాణం కొట్టగానే ఇది వెళ్లి దాన్ని ఛేదించేది. ఈ విధంగా అర్జునుడు ఆశ్చర్యకరంగా కటిక చీకట్లో కూడా కేవలం చిన్న శబ్దమును బట్టి గురిగా లక్ష్యాన్ని కొట్టడం మొదలెట్టాడు. పాయక చీకటి యందును ఏయంగా నభ్యసించు నిట్టియడం కౌంతేయ ధనుర్జ్యాధ్వని విని ధీయుక్తుడు ద్రోణుడరుగు దెంచి ముదమునన్. కటిక చీకట్లో కూడా ఎంత అద్భుతంగా బాణాలు వేస్తూ విద్యాభ్యాసం చేస్తున్నాడు అర్జునుడు. ఒకరోజున రాత్రిపూట ధనుష్టంకారం చేస్తూ ఉంటే ఆ ధనుష్టంకారం విని అల్లెతాటి శబ్దం విని నిద్ర పట్టక ద్రోణాచార్యుడు, ఇదేమిటబ్బా రాత్రి 12 నుంచి 1 గంటకి కూడా ధనుస్సు నుంచి శబ్దాలు వినబడుతున్నాయి, అల్లెతాటి శబ్దాలు వినబడుతున్నాయి, ఎవరిది అని బయటకు వచ్చాడు. ఎదురుగుండా అర్జునుడు చీకట్లో బాణాలు అభ్యసిస్తూ కనబడ్డాడు. వెంటనే మతిపోయి, ఏం చేస్తున్నావంటే చీకట్లో చూడకుండా శబ్దమును బట్టి బాణం వేయడం నేర్చుకుంటున్నానన్నట్ట. వెంటనే కౌగిలించుకుని పులకించిపోయి, ఒరే నీకున్నటువంటి ఆసక్తి మా రోజుల్లో మాకు కూడా లేదు, ఇటువంటి శిష్యులు చాలా అరుదుగా ఉంటారు, ఎప్పుడు గురువుగారు వదిలేస్తాడా, ఈ దిక్కుమాల గురువు దగ్గర నుంచి వెళ్ళి పనికిమాల దగ్గర ఉద్యోగం చేద్దామా, ఎప్పుడు ఈ కష్టాల్లోంచి బయటపడిపోయి సుఖంగా నిద్రపోదామా అని చూసేవాళ్ళని చాలా మందిని చూసాం. కానీ నీవు ఎప్పుడు సమయం వస్తుందా విద్యాభ్యాసాన్ని ఇంకా చేసి నైపుణ్యం పెంచుకుందామా అని చూస్తున్నావు, నీలాంటి శిష్యుడు దొరకడం నా అదృష్టం. నీకు ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేని అస్త్రములు కూడా ఇస్తాను, ఇక నీకు అస్త్రశస్త్రాలలో తిరుగులేదు, నీ శ్రద్ధ వల్ల నన్ను కూడా జయిస్తావు నువ్వు అని వరమిచ్చాడు ఆయన. ఆ విధంగా అర్జునుడు ఇంకా తీర్చిదిద్దాడు ఆయన. సరిగ్గా వీళ్ళ ఒక ఏడాది పాటు విద్యాభ్యాసం చేస్తూ ఉండగా ఒకనాడు ఆ పక్కనే ఉన్న అరణ్యంలో ఓ ఎరుకల రాజు ఉన్నాడు, హిరణ్య ధన్వుడు, ఆయన కొడుకు ఏకలవ్యుడు. వాడు తండ్రిని వెంట పెట్టుకుని ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి, గురువుగారండి మేము కూడా బాణాలు వేయడం నేర్చుకుంటున్నాం, కానీ అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరాలంటే గురువుగారి కటాక్షం ఉండాలి, బాణములను శస్త్రములు అంటారు, మంత్రపూర్వకంగా ప్రయోగించేటటువంటి ఉన్నాయే శతఘ్నులు వంటివి, అటువంటి అస్త్ర విద్య నాకు నేర్పండి అంటే. అతడు అన్నాడు, ద్రోణుడికి తెలుసు వచ్చిన వాడి యొక్క మనస్సు ఏమిటో, అందుకని నాయనా ఇది సుక్షత్రియులకి విప్రులకి తప్ప ఎవరికీ నేర్పకూడదని నా నియమం, నీకు నేర్పలేని పమ్మన్నట్ట. సర్లేండి, మీరు లేకపోతే మీరు నేర్పకపోయినా మీ దగ్గరే నేర్చుకుంటాను అని ఈ ఏకలవ్యుడు అడవికి వెళ్ళి ద్రోణాచార్యుడి యొక్క మట్టి విగ్రహాన్ని ఒకటి తయారు చేసుకుని ఆ మట్టి విగ్రహానికే నమస్కారం చేసి గురుభక్తితో శస్త్రాభ్యాసం చేశాడు. గురి చూసి బాణాలు వేయడం నేర్చుకున్నాడు. ఇలా కొంతకాలం వాడు విద్య నేర్చుకున్న కాలంలో కౌరవ పాండవులు అడవికి వేటకెళ్లారు. మహావీరులైనటువంటి వాళ్ళు అప్పుడప్పుడు ధనుర్విద్య నేర్చుకున్నాక మధ్యలో తమ విద్యా నైపుణ్యం పరీక్షించుకోవడానికి అడవికి వెళ్లి క్రూరమృగాలను వేటాడేవారు. అలాగే కౌరవ పాండవులు ఒక వేట కుక్కల గుంపుని వెంట పెట్టుకుని అడవికి వేటకెళ్లారు. ఆ కుక్కల్లో కుక్క దారి తప్పి ఈ ఏకలవ్యుడు ఉన్న చోటుకు వచ్చింది. ఏకలవ్యుడు ఆ సమయంలో బాణాలు వేసుకుంటూ ఉంటే కుక్క భౌ అంది. దాంతో వాడు గొళ్ళు మండిపోయి తీవ్రమైన బాణాలు, అది భౌవని నోరు తెరిచి మూసేలోపు దాని నోటి నిండా బాణాలు కొట్టాట కుక్క. అలా అని మళ్ళీ ఇలా మూసేలోపు బాణాలు కొట్టడం మాటలు కాదు, కానీ మొత్తం నోటి నిండా తీవ్రమైన బాణాలు కొట్టేశాడు. ఆ బాణములు గుచ్చుకుపోయి నెత్తురు కారుతూ ఆ నోరు మూసుకోవడానికి వీలు లేకుండా అయిపోయింది. అది నోటి నిండా ఏదో ఇంత ముద్ద కుక్కినట్టు కుక్కేశాడనమాట, కర్రల ముక్కలు కుక్కినట్లుగా. ఆ బాణములు నోటి నిండా గుచ్చుకుని నోరు ముయ్యలేక తెరవలేక గాయం పాలి నెత్తురు ఓడుతూ ఉన్న కుక్క పరుగు పరుగున కౌరవ పాండవుల దగ్గరికి వచ్చింది. దాంతో వాళ్ళు తెల్లబోయారు. ఒక కుక్క భౌ అన్న ఆ కాసేపట్లోనే ఇన్ని బాణములు నోట్లో కొట్టాడంటే వాడెవడో సామాన్యుడు కాదు, అసాధారణ ధనుర్విద్యా నైపుణ్యం కలిగిన వాడు అనుకుని ఆ కుక్కను తీసుకుని అది దారి చూపిస్తూ ఉండగా ఏకలవ్యుని దగ్గరకు వచ్చారు వాళ్ళు. ఏకలవ్యుడు అక్కడ ద్రోణాచార్యుడి యొక్క విగ్రహం పెట్టుకుని ధనుర్విద్యను అభ్యసిస్తూ కనపడ్డాడు వీళ్ళకి. వీళ్ళంతా అతన్ని, నువ్వెవరివి, ఈ విగ్రహం ఎవరిది, నువ్వెవరి శిష్యుడివి, ఈ కుక్క నోట్లో బాణాలు కొట్టింది నువ్వేనంటే కుక్క నోట్లో బాణాలు కొట్టింది నేనేనండి, అది నా దగ్గరకు వచ్చి భౌ అంది, నాకు ఉసిగొచ్చింది బాణాలు అలా కొట్టేశాను అన్నట్ట. ఇంతకీ నువ్వెవరివి, ఈ అడవిలో ఉండే నిషాదరాజు హిరణ్య ధనువుని యొక్క కుమారుణ్ణి ఏకలవ్యుణ్ణి, మా గురువుగారి ద్రోణాచార్యుడి, ఈ విగ్రహం ఆయిందే అన్నట్ట. వాళ్ళకి మతిపోయింది. అర్జునుడు చూశాడు, అందరికంటే ముందు పరుగు పరుగున ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. నా కంటెన్ను మీ కంటెన్ను లోకములో అధి కూడతి బలుండు ధనుర్విద్యా కౌశలమున నాతడు మీకుల్ ప్రియ శిష్యుడటే అమిత్యా వచన. ఇది కొంచెం వ్యంగ్యం. మిథ్యావచన అంటే తిట్టేవుతుంది, అంటే అబద్ధమాడేవాడా. అమిథ్యావచన అంటే ఎప్పుడు అసత్యమాడనివాడా, నువ్వెప్పుడు నిజమే పలుకుతావు సత్యం పలుకుతావు అంటే అర్థమేమిటి, నువ్వేమన్నావు ఒకప్పుడు నీకంటే గొప్ప ధనుర్విద్యా నైపుణ్యం కలవాడు లోకంలో లేకుండా చేస్తానన్నావు, ఆ మాట నువ్వు నిలబెట్టుకోలేదు అని వ్యంగ్యంగా పలుకుతూ, నేను ఈరోజు అడవిలో ఒక వీరుణ్ణి చూశాను, వాడు నాకంటే మీకంటే లోకంలో చాలా గొప్పవాడు, మన దగ్గర అస్త్రాలుండొచ్చు కాక వాడి దగ్గర శస్త్రాలున్నాయి, వాడు ఎంత అద్భుతంగా బాణాలేశాడు, కుక్క నోట్లో తెరిచిన నోట్లో మళ్ళీ ముయ్యకుండా బాణాలు కొట్టగలిగాడు వాడు, ధనుర్విద్యా కౌశలంలో ప్రస్తుత కాలంలో అతనికి సాటి వచ్చేవాడు మరొకడు లేడేమోనని నాకు అనిపిస్తోంది, పైగా వాడు మీకు ప్రియ శిష్యుట్ట అనగానే అదిరిపడి ద్రోణుడు నా శిష్యుడా, నాకు తెలియకుండా ఎవడొచ్చాడు నడు అని తన వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. తీరా చూస్తే వాడు ఏకలవ్యుడు. ఒరే నాయన, ఇన్ని విద్యలు ఎలా నేర్చుకున్నావురా అన్నట్ట. మీ విగ్రహాన్ని మట్టితో చేసి ఇక్కడ పెట్టుకుని మీరే గురువు అని భక్తితో నమ్మి ఆ గురుభక్తితో నేర్చుకున్నానన్నట్ట. గురుభక్తికి అంత శక్తి ఉన్నది. గురువుగారు పాఠం చెప్పక్కర్లా, కానీ గురువుగారి మీద భక్తి ఉంటే వాడికి ఏ శక్తి అయినా వస్తుంది అని నిరూపించాడు ఏకలవ్యుడు. దాంతో ద్రోణాచార్యుడు, ఓహో, గురుభక్తితో నా విగ్రహాన్ని పెట్టుకుని నాకు తెలియకుండానే విద్య నేర్చుకున్నావు, చాలా సంతోషం. మరి నేర్చుకున్న విద్యకి గురుదక్షిణ ఇవ్వాలిగా, నేను అడిగిన గురుదక్షిణ ఇస్తావా అన్నాడు. వాడు తక్కన మరి వాడు మాట్లాడకుండా ఇస్తానన్నట్ట. మా అమ్మని అడిగిస్తానండి, ఈసారికి వదిలేయండి గురువుగారండి, ఆ తర్వాత వచ్చే ఏడాది చేస్తానండి అంటే వచ్చే ఏడాది గురువుగారు బతుకుంటాడో నువ్వు బతుకుంటావా? గురువుగారు దక్షిణ అడిగితే ఆన్ ది స్పాట్ ఇవ్వాలి, అంతేగాని ఎప్పుడో తర్వాత ఇస్తానంటే వాడికి ఎన్ని జన్మలు ఎత్తినా అది ఇంకా యోగం పోదు. అందుకని ఆ క్షణం ఏమన్నాడు, దానివల్ల లాభం కూడా ఉంటుంది, ఇవాళ కాకపోతే రేపైనా తాత్కాలిక నష్టం అనిపిస్తుంది కానీ మనకి నష్టం కాదు, అది ఎప్పుడు శుభమే. ఈ కథ చాలా గొప్పదండోయ్. వెంటనే ఏకలవ్యుడు ఏమన్నాడో తెలిసినా,
ఇది దేహం విధి అర్థం విధినా పరిజన సమూహమిన్నిటిలో ఎయ్యది మీకిష్టము దాని నమొద మొద ఒగరిత్తుగొనుడమోఘంబని.
గురుదేవ, ఒక్కసారి నేను మిమ్మల్ని గురువుగారు అని పిలిచాను, ఇక పిలిచాక నాకు తల్లైనా తండ్రి అయినా దైవమైనా అన్ని నువ్వే. నేను మా అమ్మని నాన్నని ఎవరిని అడగను, నాకు నేనే నిర్ణయం తీసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇది నా దేహం, ఇదంతా నా సంపద, వీళ్ళంతా నా పరిజనులు. అంటే ఇప్పుడు ప్రస్తుతం కిరాతక రాజు వాళ్ళ నాన్న కదా, భవిష్యత్తులో వీడే రాజు, ఈ పోయే వాళ్ళకి రాజు నేను, వీళ్ళంతా నా పరిజనం. వీళ్లలో మీరు ఏది కోరుకుంటేది ఇచ్చేస్తాను. నా వచనం అమోఘం, అంటే వ్యర్థం కాదు, మాట అన్నానంటే మాటే అనగానే, అయితే నీ కుడి చేతి బొటన వేలు కోసిచ్చేయి అన్నాడు ఆయన. టక్కన బాణం తీసుకొని చేతిలో పెట్టేశాడు. అక్కడ అద్భుతంగా వేదవ్యాసుల వారు చెప్పారు, ప్రస్తుతానికి అతడు గురుభక్తి కలిగిన వాడు, కానీ అతడికి నరకాసురుడితో తీవ్ర స్నేహం చిన్నప్పటి నుంచి, జరాసంధుడికి అత్యంత ఆత్మీయుడు. ఆ మాట మళ్లీ మనకి సభాపర్వంలో వస్తుంది. ఇదంతా కృష్ణుడి సంకల్పం, అందుకని ఆయన ఇంకా అక్కడికి రాలేదు. ఇప్పటివరకు పాండవులకు ఆయన కనబడలా. లక్క ఇంట్లో పాండవులు కాలిపోతుంటే కృష్ణుడు వచ్చి రక్షించాడన్న సినిమా కథలు నమ్మకండి. కృష్ణుడికి అర్జునుడికి పాండవులకి ప్రథమ సమాగమం ద్రౌపదీ స్వయంవరం, అప్పటిదాకా ఒకళ్ళొకళ్ళు చూసుకోలేదు వాడు. అసలు భారతం అది. కానీ కృష్ణుడు వెనక నుంచి ఇదంతా నడుపుతున్నాడు పరమాత్మ కనుక. ఈతడు పరమ క్రూరుడు, మామూలు క్రూరుడు కాదు, ఏకలవ్యుడు. గురుభక్తి ఒకటి ఉన్నది అతని దగ్గర, ఆ గొప్పతనం పక్కన పెట్టండి. గొప్ప విలువిద్య ఉన్నది, ఆ విద్యా నైపుణ్యం పక్కన పెట్టండి. ఒక కుక్క మన దగ్గరకు వచ్చి భవ్వ నరిస్తే చెయ్యి అంటే పోతుంది, లేదా చిన్న దెబ్బ కొట్టాలి. యావజ్జీవితం బతకడానికి వీల్లేకుండా, అన్నం తినడానికి వీల్లేకుండా, అంటే తిండి తినడానికి వీల్లేకుండా నోటి నిండా బాణాలు కొట్టాడు. ఆ బాణాలు తీస్తే చచ్చిపోయినట్టే. ఇక కుక్క మీద ఇన్ని రకాలుగా బాణములు ప్రయోగించిన వీడు రేపొద్దున్న తిక్క వస్తే మిగతా వాళ్ళని ఏం చేస్తాడు, అంత ఆలోచన చేసేట ద్రోణుడు. అర్జునుడి మీద పక్షపాతం కూడా కష్టమది. ఒక్క మనకే అర్థమైపోతుంది కదా ఇందులో, కుక్క బహుమందండి మన ఇంటికి వచ్చిందండి, అంత మాత్రం చేత కత్తిపెట్టిపడి చంపేస్తామా? ఓ పిల్లి మన ఇంట్లోకి వచ్చింది, ఒక దెబ్బకి చంపేస్తామా? కర్మగా లే పద్మాకర్ గారు మీ ఇంటికి వచ్చారనుకోండి, పొరపాటు దారి తెప్పి పొడి చంపేస్తారా? ఆ వ్యక్తిని బాబోయ్ ఇది మీ ఇల్లు కాదు అనాలి, లేదా కుక్క లాంటి వాటైతే పక్కకు గెంటేయాలి. వీడు కోపంతో తన విద్యా నైపుణ్యం అంతా ప్రదర్శించి నోరంతా పొక్కిపోయేలాగా మొత్తం బాణాలు కొట్టేశాడు. ఈ కుత్తుకంతా బాణాలు నిండిపోయాయి. ఆ బాణములు గట్టిగా లాగితే గొంతుకులో దిగిపోయిన బాణములు ఆ క్షణమే చచ్చిపోతుందట, లాగకపోతే తిండి లేక చచ్చిపోతుంది. అలా కుక్కకు అన్యాయం చేశాడు వాడు. అందుకే ద్రోణుడు ఆలోచించి, ఇటువంటి వాడికి కనుక ధనుర్విద్యా నైపుణ్యం ఇంకా పెరిగితే, ఒకవేళ వీడికి కర్మగాలి దివ్యాస్త్రములు కూడా వస్తే, ఇటువంటి వాడు ఏ దుర్యోధనుడు లాంటి క్రూరులకో జరాసంధుడు లాంటి వాళ్ళకో సాయం చేస్తాడు, ధర్మాత్ములు నాశనమైపోతారు. ఇవాళ నా మీద భక్తి శాశ్వతంగా ఉండకపోవచ్చు, శిష్యుణ్ణి అని చేరిన వాడు ఇవాళ భక్తితో ఉండొచ్చు, కానీ రేపు ఎలా ఉంటాడో తెలియదుగా. అలాంటి వాళ్ళు కూడా లోకల్లో ఉన్నారు, మేము చూస్తున్నాం కాబట్టి చెబుతున్నాం. అటువంటిప్పుడు వీడిని అదుపులో పెట్టేవాడు ఉండడు. వీడి వల్ల భావి భారత యుద్ధంలో పాండవులకి ప్రమాదం, దేశానికి ప్రమాదం, ధర్మానికి హాని, అందుకని వేలు తీసేసుకున్నాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కథ ఇక్కడ అట్టే పెడితే, మళ్లీ కృష్ణుడు ఈ ప్రసక్తిని పాండవుల దగ్గర తెస్తాడు. మీకోసమే నేను నరకాసురుణ్ణి ఏకలవ్యుణ్ణి వీళ్ళందరినీ దూరం చేశాను, ఆనాడు నేను ద్రోణుడిలో చేరి ఆ పటనవేలు కొయించి ఉండకపోతే ఈ పాటికి వాడు రెచ్చిపోయేవాడు, అధర్మపరుడైన జరాసంధుడితోటి దుర్యోధనుడితోటి చేతులు కలిపితే ఇంకా ఎక్కువ మీకు యుద్ధంలో కష్టమైపోయేది, అప్పుడు నేనే స్వయంగా ఇంకో అవతారం ఎత్తవలసి వచ్చేది, అందుకే ముందే జాగ్రత్త పడ్డానని చెప్తాడు కృష్ణుడు ఇందులో సభాపర్వంలో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ద్రోణాచార్యుడేదో పక్షపాతి, ఇంకో దుర్మార్గుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, వాళ్ళు మహాత్ములు, వాళ్ళకి ఎవరి మీద పక్షపాతమూ లేదు. గురుభక్తి కలిగి ఉండడం వల్ల అర్జునుడికి విద్య నేర్పగలిగాడు, లేకపోతే ఆయన ఏం చేయలేడు. మీకెవరికైనా భక్తి ఉంటే ఆ భక్తికి తగిన ఫలితం వస్తుంది. అది లేనాడు ఈ ప్రపంచమేకమైనా ఎవరికి ఏ విధమైన ఉపకారం చెయ్యలేదు. అందుకే ఏకలవీడి దగ్గర దక్షిణ పుచ్చుకుని ఇంకా ఆ రోజు నుంచి వాడి అస్త్ర విద్యా నైపుణ్యం విఫలం అయ్యేలా చేశాడు, సాధ్యమైనంత వరకు విఫలమైపోయింది. బొటన వేలు లేకపోతే బాణాలు వేయడం కొంచెం కష్టమైపోయింది వాడికి. ఎడం చేత్తో వేసినా ఇంత వేగంగా వేలేడు, ఎందుకంటే ఎక్కడ పట్టుకోవాలన్నా బొటన వేలు కావాలి కనుక. కాకపోతే బ్రతకడానికి ఇబ్బంది లేకుండా కేవలం బొటన వేలే తీసుకున్నాడు. అక్కడ కూడా గురువు గారికి ఔచిత్యం ఉంది, వీడు క్రూరుడైతే లోకానికి నష్టం, అలాగని వీడి దగ్గర ఏ చెయ్యో తీసేసుకుంటే వాడికి నష్టం, కాబట్టి ఒక్క వేలు తీసుకుందాం, కేవలం అస్త్ర శస్త్ర నైపుణ్యం ఎక్కువ లేకుండా చేస్తే చాలు, వాడి బ్రతుక్కి ఇబ్బంది ఉండకూడదు. ఎంత ఆలోచించి వేలు తీసుకున్నాడు. నిజంగా వాడు అడిగితే తలకాయ కూడా ఇస్తాడుగా, కానీ తీసుకున్నాడా తీసుకోలేదు మరి. ఇలా ఈ విధంగా ఆయన అర్జునుడికి ఉన్న శల్యము, గుండెల్లో ఉన్న శల్యము తీశాడు, ఒక వ్యక్తిని అదుపులో పెట్టాడు, ధర్మాన్ని నిలబెట్టాడు. కొంతకాలం పోయింది, అస్త్ర విద్యలలో బాగా ఆరితేరారు పిల్లలంతా. వెంటనే ద్రోణాచార్యుడు అందరినీ వెంట పెట్టుకుని ఒక గొప్ప చెట్టు దగ్గరకు వచ్చాట. శాఖోపశాఖలైన మర్రి చెట్టు అది. ఆ చెట్టు మీద ఒక కృత్రిమమైన పక్షి పెట్టాడు. అంటే మాట వరస కూడా నిజమైన పిట్టను చంపకూడదు, అందుకని ఒక కొయ్య పిట్టని తయారు చేయించి ఆ కొయ్య పిట్ట యొక్క కన్ను కనబడేలా చేశాడు. చెక్కతో పిట్ట తీసి ఆ చెక్క పెట్టకి ఇక్కడ చక్కగా కాటుకు పూయించాడు. అంటే ఆ కన్ను కనబడుతోందనమాట. ఈ విధంగా కృత్రిమమైన పక్షి కన్ను కనబడేలా ఓ చెట్టు మీద పెట్టాడు. ఆ తర్వాత కురుపాండవ వీరుణ్ణి పిలిచాడు. ముందుగా పెద్దవాడు ధర్మరాజు గారిని పిలిచి, నాయన ధనుస్సు తీసుకో, బాణం తీసుకో అన్నట్ట. ఆయన ధనుస్సు బాణం తీసుకున్నాక, వృక్ష శాఖ ఆగ్రమున నిన్న పక్షి శిర్రము తెల్లముగ చూచితే మహీ వల్లభుండ అని నిమ్ముగ చూచి తిననిన వెండియును గురుడు ధర్మదున కిట్టులనియ ప్రీతి. ధర్మరాజా, ధనుస్సు బాణం చేత్తో మాత్రమే పట్టుకో, ఎక్కువ పెట్టకో. నేను చెప్పాక బాణం వెద్దు గాని చెట్టు మీదకు చూడు, చూశానండి అన్నట్ట. కొమ్మ కనబడుతోందా? కనబడుతోందండి. పక్షి తల కనబడుతోందా? ఓ, పక్షి తల అద్భుతంగా కనబడుతోందండి. గుడ్డో, కంటిగుడ్డు కనబడుతోందండి. ఈ పక్కనున్న మేము కూడా కనబడుతున్నావా అన్నాడు ఆయన. మీరు వీళ్ళు అందరూ కనబడుతున్నారండి అన్నట్టు ధర్మరాజు. అయితే ఆ ధనుస్సు నాకు ఇచ్చి అక్కడికి వెళ్ళి కూర్చో, సిట్ దేర్ అన్నట్టు ఆయన. అబ్బాయి, బాణం వేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి, మారు మాట్లాడకుండా అక్కడ కూర్చో అంటే ఈయన ఎందుకు కూర్చోమన్నాడు అర్థం కాక ధర్మరాజు గారు కిక్కురు మరకుండా వెళ్ళి ఆసనంలో కూర్చున్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు పిలిచాడు. దుర్యోధన, చెట్టు కొమ్మ ఇవన్నీ కనబడుతున్నాయంటే గురువుగారు, ఇందాక ధర్మరాజులు అడిగిన ప్రశ్నలేగా మళ్ళీ అడిగేది, ఇన్నిసార్లు అడగాల, మా నాన్న కళ్ళు లేవు గాని నాకున్నాయండో అన్నట్ట. ఇది పిచ్చవాగుడు అంటారు దీన్ని. దుర్యోధనుడి లక్షణం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న ప్రసక్తి ఎందుకు అంటే, గురువుగారు అడిగేలోపు సహనం లేదనమాట వాడికి. గురువుగారు ఇన్ని ప్రశ్నలు అక్కర్లా, మా నాన్నకి కళ్ళు లేవు, గుడ్డాడు, నేను మాత్రం గుడ్డాడు కాదు, అన్ని బాగా కనబడతాయి. చెట్టు కనబడుతోంది, చెట్టు పక్కనున్న శాఖోపశాఖలు కనబడుతున్నాయి, మీరు కనబడుతున్నారు, కౌరవ పాండవులు అంతా కనబడుతున్నారు, కొమ్మ అన్నీ కనబడుతున్నాయి నాకు అన్నట్ట. నువ్వు కూడా వెళ్ళి ఆ పక్కనే కూర్చొని ఆయన అన్నట్ట. బాణం వెయ్యక్కర్లేదా అండి? ధర్మరాజు గారు మాట్లాడకుండా కూర్చుంటే వీడు అలా అండగా, ఏ ధర్మరాజులు కూర్చోమన్నట్టు కూర్చోడం ఏంటి, బాణం వేయకూడదా అని అన్నట్ట. నేను వద్దన్నాను, వెళుకుసా అన్నాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిలిస్తే ఎవడికి వాడు ఇదే సమాధానం చెప్పారు. అందరినీ కూర్చోబెట్టాడు. ఆఖరిని అర్జునుడిని పిలిచాడు. అర్జున, చెట్టు కనబడుతోందా? లేదు గురువుగారు, చెట్టు కనపడలేదన్నట్ట. మేమెవరమైనా కనబడుతున్నామా? మీరెవ్వరూ కనపట్టలేదండి. మరి ఏం కనబడుతోంది నీకు? మీరు కొట్టమని చెప్పినటువంటి కృత్రిమ పక్షి కన్ను గుడ్డులో ఉన్న కొలుకు మాత్రమే కనబడుతోంది అన్నట్ట. అయితే బాణం వేసేయన్నాడు ఆయన. టక్కన బాణం వేశాడు. అదేళ్ళ కంటి లోపల గుచ్చుకుని పిట్ట కింద పడిపోయింది. ఏకాగ్రత అంటారు దీనిని. మనం దేనిని కొట్టాలో దాని మీద తప్ప ఇంక దేని మీద దృష్టి ఉండకూడదు. పురాణానికి వచ్చాం, పురాణం మీద తప్ప ఇంక దేని మీద దృష్టి ఉండకూడదు. సెల్ ఫోన్ మీద దృష్టి ఉండి, పక్కవాడు ఎవడన్నా వస్తుంటే వాడి మీద దృష్టి ఉండి, మొత్తం ఈ రికార్డింగ్ చేసేటటువంటి కెమెరాల్ని పడగొట్టేస్తే అది ఏకాగ్రత. కాబట్టి ఏకాగ్రత ఎవడికి ఉంటే వాడు మాత్రమే లక్ష్యం ఛేదిస్తాడు. అర్జునుడికి ఇక పక్కవు కనపడ్డంలా, కేవలం ఆ పక్షి కంటి గుడ్డే కనపడుతోంది. మీరు నిజం చెప్పమంటారా? చిన్నప్పటి నుంచి నేను చదువుతూ ఉంటే పక్కవాడు ఎంత పిలిచినా పలకపోవడం ఇప్పటికి కూడా అలవాటేది. దాంతో అప్పుడప్పుడు పాపం తెలియక వంట చేసేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు గురువుగారో అయ్యి గురువుగారో అయ్యి అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, పాపం ఈయనంతరం కూడా చచ్చిపోతాడేమోనని. ఒక 10 సార్లు పిలిస్తే ఉలిక్కి పెళ్ళేస్తాం. అందుకనే చదువుతున్న వాళ్ళు ఎక్కువ పలకరించకూడదు, అత్యావశ్యక స్థితిలో తప్ప. అందులో మునిగిపోతే ఈ ప్రపంచం తెలియకుండా ఉంటే అవి ధారణలో కడతాయి, జ్ఞానం పెరుగుతుంది. అంతేగాని పుస్తకం పట్టుకుని 2 4 క్రికెట్ ఎంతవరకు వచ్చింది అంటే నీకు క్రికెట్టు రాదు, 2 4 రాదు. ఇప్పుడు పిల్లల యొక్క లక్షణం అది. అందుకని భారతం ఏకాగ్ర చిత్తునికి సకల విద్యలు వస్తాయని చెబుతుంది అనమాట. ఇవాళ మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, బొత్తిగా 5వ తరగతి పిల్లవాడికి సెల్ ఫోన్ కొనిచ్చి పంపిస్తున్నారు. పైగా ఏమన్నా అంటే ఒక్కడే కొడుకు, ఒక్కడు కాబట్టి ఇప్పుడు ఎవరికి 100 మంది లేరు. మనం ఎవరం ధృతరాష్ట్రులం కావు, అందరికీ ఒకళ్ళు ఉన్నారు నన్నే. అసలు పిల్లలు లేకుండా పోతున్న రోజుల్లో వాళ్ళు పుట్టారు కదానని ఇష్టం వచ్చినట్టు ఇచ్చిపోయి 10వ తరగతి చదువుతున్న వాడికి బైక్ ఇస్తే ఈ బైక్ మీద వెళ్ళి వాడు యాక్సిడెంట్ చేస్తున్నాడు.
200 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళిపోయి దేన్నో గుద్దేస్తే అమవుతాడు, తస్తాడు. వాడు చావడమే కదా, 10 మందిని చంపుతాడు. చివరికి తల్లిదండ్రులకి బాధ మిగులుస్తాడు. పాప తల్లిదండ్రులు యావజ్జీవితం ఏడుస్తున్నారా లేదా దానివల్ల? కాబట్టి పిల్లలకి ఏది అవసరమో అంతకు మించి ఎక్కువ పదార్థాలు ఇవ్వకూడదు. 24 గంటలు టీవీలు చూసేటటువంటి జబ్బు నుంచి బయటికి తీసుకురండి. మన దిక్కుమాలిన ప్రేమ వాళ్లకి ప్రాణాంతకం అవ్వకూడదు, లోకానికి నష్టం కలిగించకూడదు, సత్పౌరులు తయారు కాకుండా దుష్పౌరులు తయారయ్యేలా చెయ్యకూడదు. అందుకే ఆ రోజులలో చదువుకునే పిల్లల్ని అడవుల్లో పెట్టారు. ప్రజలకి దూరంగా ఉంటే, ఈ ప్రజల యొక్క సంపర్కం లేకుండా ఉంటే చదివే రోజుల్లో విద్య అబ్బుతుందనమాట. అడవిలో చక్కగా కేవలం విద్యలే వాళ్ళు, ధనుర్వేదం, వేదం, ఉపనిషత్తులు, అర్థశాస్త్రం ఒకటంటే అన్ని నేర్చుకున్నారు, అన్ని రంగాలలో ఆరితేరిపోయారు. అలాంటి ఏకాగ్రత కలిగిన వాళ్ళు ఆ శిష్యుల్లో కూడా కొద్దిమంది ఉన్నారు. మిగతా వాళ్లలో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. బాణాలు అందరూ వేయగలరు, కానీ అర్జునుడిలాగా అనుకున్న చోటును మాత్రమే కొట్టగలిగే శక్తి కొద్ది మందికి వస్తుందన్నమాట. కారణం, అతనికి అంత ఏకాగ్రత ఉన్నది. ఈ విధంగా అర్జునుడిని మెచ్చుకున్నాడు ఆయన. ఒక రోజున ఈ పిల్లలందరినీ వెంట పెట్టుకుని గంగానదిలో స్నానానికి వెళ్ళాడు ద్రోణాచార్యుడు. తక్కన ఎక్కడి నుంచో మొసలొచ్చి ద్రోణుడి యొక్క పిక్క పట్టేసింది. ద్రోణుడు తలుచుకుంటే ఈ మొసలంతా ఒక్క దెబ్బకి తీసి అవతలు పారేయగలడు. ఆయనకి భగవంతుడు అంత శక్తి ఇచ్చాడు. శరీర బలం, మంత్రబలం, అస్త్రబలం అన్నీ ఉన్నవాడు ఆయన. చూడడానికి సన్నగా ఉంటాడు కానీ అంత బలవంతుడు లేడు పొమ్మన్నారు. అటువంటి ఆయన ఆ మొసలిని తాను చేత్తో ఎత్తి దూరంగా విసరగలగడానికి సమర్థుడయ్యుండి కూడా ఏమీ ఎరగనట్టుగా, ఓ కురువీరులారా, రెండు పిల్లలారా, ఈ మొసలు నా పిక్క పట్టేసింది, తినేస్తోంది, నన్ను చీల్చి చెండాడుతోంది, రక్షించండి అన్నట్ట. మళ్ళీ ఇంకో పరీక్ష పెట్టాడు వాళ్ళకి. దాంతో ఈ దుర్యోధనుడు, ధర్మరాజు వీళ్ళందరూ వచ్చి ధనుస్సు ఎక్కుపెట్టి, కానీ బాణం ఎక్కడయ్యాలో తెలియక ఉండిపోయారట నిస్తబ్దంగా. ఎందువల్ల? నీళ్లలో ఉంది మొసలి, అదేమో మధ్య మధ్యలో తోకెత్తుతోంది. ఇప్పుడు తీరా మొసలిని చంపడానికి బాణం వేస్తే ఈ బాణం మొసలికి కాక అసలికే ముప్పు తెచ్చి పెడుతుందేమో, అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. తీరా బాణం కొడితే అది మొసలికి తగులుతుందా, గురువుగారు తొడలోకి వెళ్ళిపోతుందా? మొసలికి తగలకుండా ఆయనకి తగిలితే ఆయన చచ్చిపోతాడేమో. పైగా అందరూ దుర్యోధనుడికి మరీ నమ్మకం, నేను కొట్టే బాణం తొడక తగులుతుందా, మెడక తగులుతుందా, ఎవడేమవుతాడో. ఈ బెంగలో ఉన్నారు వాళ్ళు, ఒక్కడు బాణం వేయడు. ఒరే, నా ప్రాణం పోతుందిరా, ఇది కొరికేస్తోందిరా అన్నట్ట. ఈలోపు దూరంగా ఉన్న అర్జునుడు పరుగు పరుగులు వచ్చేశాడు. మీరంతా తప్పుకోండి అన్నాడు. సపార్థ బాణై బహుధా ఖండశః పరికల్పితః గ్రాహః పంచత్వమాపేదే జంఘాన్ త్యక్త్వా మహాత్మనః. వెంటనే అర్జునుడు, నీళ్లలో కొంచెం గుళుక్కు గుళుక్కని శబ్దం చేస్తోందిగా మొసలి, ఆ శబ్దాన్ని బట్టి 5 బాణములతో 5 ముక్కల కింద కొట్టి చంపేశాడు. దాన్ని కనపడకుండా ఉన్నదానిని కూడా కేవలం గొడగొడలాడుతున్న చిన్న శబ్దమును బట్టి చంపగలిగే విద్య ఆయన దగ్గర ఉంది. అందుకే చీకట్లో బాణాలేయడం నేర్చుకున్నాడు. ఆయన ద్రోణుడికి ఇంత కూడా దెబ్బ తగలకుండా కేవలం మొసలినే 5 బాణములతో 5 ముక్కల కింద చంపి పంచబాణాలతో పంచత్వం పొందేలా చేశాడు. తక్కన మొసలి చచ్చింది, ద్రోణుడు బయటకు వచ్చాడు. రాగానే ఏమన్నాడో తెలుసా, నాయన ఈరోజు నా జీవితంలో పర్వదినం, గురువుగారికి ప్రాణం పోతుంటే కనీసం నీళ్లలోకి కూడా తోకలేదు, మరి బాణం వేయలేకపోయారు. నీళ్లలో తోకచ్చగా దూక్ కూడా రక్షించలేదు ఒక్కడు కూడా. నువ్వో గురువుగారి ప్రాణం కోసం నీ ధనుర్విద్య నైపుణ్యాన్ని వినియోగించావు. ప్రాణమిచ్చి గురువుగారిని రక్షించే నీలాంటి వాళ్ళు దొరకడం గురువుగారికి కూడా అదృష్టం. మంచి శిష్యుడు కోసం గురువు, సద్గురువు కోసం శిష్యుడు ప్రయత్నిస్తారు. ఈరోజు నీకు ఒక గొప్ప అస్త్రం ఇస్తున్నాను, దీనికి బ్రహ్మశిరము అని పేరు. ఈ అస్త్రం రాముడి దగ్గర ఉన్నది, పరశురాముడి దగ్గర ఉన్నది, కొద్దిమంది మహానుభావుల దగ్గర ఉన్నది. నాకు పరశురాముడు ఈ అస్త్రం ఇచ్చాడు, కానీ ఈ అస్త్రం మాత్రం తొందరపడి ఎవడ మీద వేయకోసమా? ఇప్పటి వరకు నేను నా కొడుకు అశ్వత్థామకు కూడా ఇవ్వలేదు, నీకే ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివి. అత్యంత క్లిష్ట పరిస్థితులలో తప్ప ఈ బ్రహ్మశీర్ష నామక అస్త్రాన్ని ప్రయోగించకూడదు, ఇది ప్రయోగిస్తే ప్రమాదం. ఎందుకంటే రాముడు యావజ్జీవితం దాన్ని ప్రయోగించలేదు. ఆయన అస్త్రం వేస్తే అసలు లంకానగరం అంతా భస్మం అయిపోతుంది, కానీ లంకతో పాటు లోకాలు కూడా కాలిపోతాయట. అందుకే అస్త్రం జోలికి ఎవరు వెళ్లరు. అంత గొప్ప అస్త్రం నీ గురుభక్తికి, నీ ఇంద్రియ నిగ్రహానికి, నీ పవిత్రతకి మెచ్చిస్తున్నాను. గృహాణేదం మహాబాహో విశిష్టమతి దుర్ధరం అస్త్రం బ్రహ్మశిరో నామ సప్రయోగ నివర్తనం. ఇదిగో ఈ పవిత్ర బాణం నీకు ఇస్తున్నాను, ఇది విశిష్టం, అంత తేలికగా ఎవరూ ప్రయోగించలేనిది. తపశ్శక్తి లేని వాడికి, ఇంద్రియ నిగ్రహం లేని వాడికి ఇది పనికిరాదు. బ్రహ్మశీర్షం అంటారు. ఎలా ప్రయోగించాలి, దీన్ని ఎలా ఉపసంహరించాలో కూడా నేర్పుతున్నాను. బాణం వేయడమే కదట, మళ్ళీ వెనక్కి తీసుకోవడం కూడా రావాలిగా. కాబట్టి నీకు బాణం వెయ్యడము, దానిని వెనక్కి తీసుకోవడం రెండు ఇస్తున్నాను. నువ్వు ఎవరి మీద ఇస్తే వాడిని చంపుతుంది, వద్దంటే వెనక్కి వస్తుంది. ప్రయోగము, ఉపసంహారం, ఈ రెండు నేర్పుతున్నానని అతడి చేత గంగానదిలో స్నానం చేయించి, దీక్ష ఇచ్చి, ఆచమనం చేయించి, మంత్రపూర్వకంగా ఆ పవిత్ర స్త్రాన్ని ఇచ్చాడు. గురుభక్తికి మెచ్చుకుని గురువులు అలాంటివి ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. శ్రద్ధతో గురువుల్ని సేవిస్తే ఆ గురువు తలుచుకుంటే ఏదైనా ఇస్తాడు, ప్రపంచం చేతిలోకి వస్తుంది. ఈ విధంగా మొత్తం మీద కురు పాండవ వీరుల్ని అన్ని రకాలుగా రంగాల్లోనూ ఆరితేరియేలాగా చేసి, ఆ తర్వాత ఒక రోజున శుభముహూర్తంలో ద్రోణాచార్యుడు భీష్ముడి దగ్గరికి, ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి పిల్లలకి నేను నేర్పవలసినవన్నీ నేర్పాను. వాళ్ళు అన్ని రంగాలలో ఆరితేరారు. దాదాపుగా ఒక దశాబ్దం పాటు వాళ్ళకి విద్యా నైపుణ్యం వచ్చేలా చేశాను. మీరు కావాలంటే వాళ్ళని పరీక్షించుకోవచ్చు అన్నట్ట. మనకిప్పుడు ఫైనల్ పరీక్షలు ఉంటాయి సారా, పబ్లిక్ పరీక్షలు. అలాగే ఆ రోజుల్లో ఏం చేసేవారంటే ఒక 10 ఏళ్ల పాటు అన్ని విద్యలు నేర్పాక ఆ విద్యల్ని పరీక్షించేవారు. ముందు ఏంటంటే శాస్త్ర పరీక్షలు. శాస్త్ర పరీక్షలు అలాగో కూర్చుని చేసేవి. వేదాలు, ఉపనిషత్తులు, గణిత శాస్త్రం, అర్థశాస్త్రం, ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, ఇవన్నీ కూర్చుని పరీక్ష చేసేవి. ఆఖరణ రంగంలోకి దిగి యుద్ధ విద్యలు కూడా పరీక్షిస్తారు. ఆ పరీక్షల్లో నెగ్గిన వారికి దాన్ని బట్టి గ్రేడ్స్ ఇస్తారన్నమాట. మార్కులు కాకుండా వారికి వీడు ప్రథముడు, వీడు ద్వితీయుడు, వీడు ఇలాంటి వాడు, ఈ రంగంలో వీడికి పట్ట అని ఇస్తారు. అటువంటి కార్యక్రమాన్ని భీష్ముడు ఈ పిల్లలకి పెట్టాలి. అస్త్ర విద్యా సందర్శన కార్యక్రమం చేయించాలనుకున్నాడు. శుభముహూర్తం పెట్టాడు, ధృతరాష్ట్రుడికి చెప్పాడు, విదురాజుల సహకారం తీసుకున్నాడు. హస్తినాపుర ప్రాంగణంలో ఒక మంచి రంగస్థలం సిద్ధం చేశారు, ఒక స్టేడియం అన్నమాట. అది ఎలా ఉండాలి, చుట్టూత మెట్టు మీద మెట్టు కింద ఎత్తుగా ఉండాలి. ఇప్పుడు మనకి క్రికెట్ స్టేడియం ఎలా ఉంటుందో అలాంటిది అన్నమాట అస్త్ర సందర్శన రంగస్థలం. అలా అందరూ కూర్చున్నాక ఒక చోట మాత్రం ఉన్నతాసనం ఉంటుంది, సింహాసనం. దాని మీద ధృతరాష్ట్రుడు, అతని భార్యలు కూర్చోవచ్చు. ఆడవాళ్లు కనపడకుండా ఉండడానికి సన్నని తెర వేసేవారు. వాళ్లకు అన్ని కనపడితే వాళ్ళు ఎవరికీ కనపడరు. ఇంకా ఇది కాకుండా భీష్ముడి లాంటి మహానుభావులు కూర్చునే ఉన్నతాసనాలు ఉన్నాయి. ఎక్కడున్నా అందరికీ ఆ మధ్యలో జరుగుతున్నది కనబడుతుంది అన్నమాట. అంత అద్భుతంగా పవిత్ర రంగస్థలం తయారు చేశారు. ఆ రంగస్థలంలోకి 100 సోదరులతో కలిసి దుర్యోధనుడు వచ్చాడు. కానీ పాండవులు మాత్రం ద్రోణాచార్యుడి వెంటొచ్చారు. దుర్యోధనుడు గద పుచ్చుకుని వస్తే వాడి వెనకాతల సోదరులు వచ్చారు. ఒక్క పాండవులు మాత్రం పాండురాజు వెనకాతల పూర్వం వచ్చారా అన్నట్టుగా ద్రోణాచార్యుడిని తండ్రిగా భావించి ఆయన వెంటొచ్చారట. ద్రోణాచార్యు పిరుంద నొప్పి దృఢహస్తుల్ బద్ధ గోదాంగుళీత్రాణుల్ మార్గణ పూర్ణ తూణులు మహాధన్వుల్ కుమారుల్ తనుత్రాణోపేతులు రంగమధ్యమున అంతన్ నిల్చి రుద్యద్గుణశ్రేణీరమ్యులు ధర్మజ ప్రముఖులై జ్యేష్ఠానురంయంబుగన్. ముందు ద్రోణాచార్యుడు, ఆయన వెనుక ధర్మరాజు, ఆ వెనుక భీముడు, భీముడి వెనుక అర్జునుడు, అర్జునుడి వెనుక నకులుడు, నకులుడి వెనుక సహదేవుడు క్రమంగా నిలబడ్డారు. వాళ్ళు చేతులకి వాటికి చర్మాలు కట్టుకున్నారు. అంటే యుద్ధరంగంలో ఒకవేళ దెబ్బలు తగిలినా మరీ భుజములు లోపలికి వెళ్ళిపోకుండా కవచాలు వేసుకున్నారు. ఈ కంఠం నుంచి పొట్ట వరకు ఉన్న ప్రాంతానికి ఉడుము చర్మంతో తయారు చేసినటువంటి కవచం ధరించారు. చేతిలో ధనుస్సులు, పెద్ద పెద్ద ధనుస్సులు, వెనుక అమ్ములు పొదులు పెట్టుకున్నారు. ఈ విధంగా మహాధనుస్సులు ధరించిన ఆ ధన్వులు, కుమారులు, వీరులు రంగమధ్యంలో నిలబడ్డారట. అసలు వాళ్ళని చూసిన జనాలు ఆశ్చర్యపోయారు, బ్రహ్మానంద భరితులైపోయారు. కౌరవులు అక్కడే ఉన్నారు, ఈ పాండవులు అక్కడే ఉన్నా, ఈ జనులకి పాండవులు చూడగానే ఉత్సాహం వచ్చి చప్పట్లు కొట్టేసేవారట. మొట్టమొదటగా ధర్మరాజు గారి చేత ఈటల ప్రదర్శన చేయించారు. ధర్మరాజు ఒక ఈటి విసిరి అది కింద పడేలోపు రెండో ఈటితో దాన్ని పడగొట్టడం, కృత్రిమంగా ఉన్న జంతువుల్ని ఈటతోటి లక్ష్యం ఛేదించటం, ఈటని శక్తి అని కూడా అంటారు. ఆ బల్లెములు విసరటంలో ఆరితేరినవాడు. ఇంకా ఆ విద్యలో ఆయన మించిన వాడు లేడు. ఆ బల్లెంతో చిట్ట చివరికి శల్యుణ్ణి సంహరించాడు ఆయన. ఆ విద్యను ఆయన ప్రదర్శించాడు. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు ప్రదర్శించారు. ఈ చిన్న చితక ప్రదర్శనలకు ఏముంది కానీ, గదాయుద్ధంలో ఆరితేరిన భీముడు దుర్యోధనుడు ఇప్పుడు తమ గదాయుద్ధం ప్రదర్శిస్తారని కానీ జనమందరూ ఒక్కసారి రెచ్చిపోయి, కొందరేమో దుర్యోధన విజృంభించండం, కొందరు భీముడు పక్షపాతం, వాళ్ళు జయ హో భీమ అన్నారు. ఈ పాకిస్తాన్ ఇండియా క్రికెట్ టీంలు తయారైంది అది. ఈ విధంగా ఒకడికొకడు ప్రోత్సాహపరుస్తూ ఉంటే భీముడు దుర్యోధనుడు రంగంలోకి దిగారు. అత్యద్భుతమైన ఇనుముతో ఉక్కుతో తయారు చేసిన బంగారపు కట్లు కలిగించిన పెద్ద పెద్ద గదలు భుజం మీద పుచ్చుకుని రంగస్థలంలోకి వచ్చారట. భీముడేమో గురువుగారికి నమస్కారం చేసి వచ్చాడు. దుర్యోధనుడు అందరికేసి ఇలాగ అభివాదం చేశాడు గదొచ్చుకుని. వాడికి గురుభక్తి కంటే జనాల మీద పెచ్చెక్కువ, చప్పట్ల మీద ముచ్చట్లు ఎక్కువ. ఇద్దరు రంగంలో దిగారట. ప్రారంభం నుంచే ఒకళ్ళొకడు కొట్టేసుకోవడం మొదలుపెట్టారు. అది నిజంగా యుద్ధమా లేకపోతే ప్రదర్శన అనేది మర్చిపోయారట. అవనీ చక్రము పదఘాతగతి నల్లాడంగ నత్యుగ్ర భైరవ హుంకార రవం బునం వియదగారం బెల్ల భేదిల్ల అత్యుగ్ర పాండవ కౌరవ్య పదాభిఘట్టనము భైరవం వై భావి పాండవ కౌరవ్య రణాగ్భిఘోర పటిష్టం వయ్యే భావి పాండవ కౌరవ్య రణాభిసూచన పటిష్టం వయ్య ఘోరాకృతిన్. వాళ్ళిద్దరూ హుమ్మని అరుచుకుంటూ 8 అడుగులు వెనక్కెళ్లి ముందుకు దూకుతూ గదలతో ఠింగ్ అంటే ఠింగ్ అని కొట్టుకుంటూ ఉంటే వీళ్ళ అరుపుల వల్ల ఆ రంగస్థలం దద్దరిల్లిపోయింది. పైగా కాళ్ళు ఎగిరెగిరి దూకుతూ ఉంటే మొత్తం రంగస్థలం ఊగి కదిలిపోయి సీట్లన్నీ పడిపోయేటట్టున్నాయట. అవి తాత్కాలికంగా ఆసనాలు తయారు చేయించారే, ఆసనములు కూడా కదిలిపోయాయి. భూకంపం వచ్చినట్టుగా ఎగిరెగిరి 8 అడుగులు పైకి కిందకి దూకుతున్నారు వాళ్ళు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు, గదలతో కొట్టుకుంటున్నారు, మధ్య మధ్యలో అరుచుకుంటున్నారు, మండలాకారంలో గుండ్రంగా తిరుగుతారు, వర్తులాకారంలో తిరుగుతారు, వెనక్కంట వెళ్ళిపోవడం మళ్లీ ముందుకొచ్చి గొర్రె పొట్టేళ్లలా కొట్టుకుంటున్నారు. ఈ దెబ్బతో చూడడానికి ఎలా ఉంది? ప్రస్తుతం పాండవ కౌరవ్య విద్యా ప్రదర్శన, భావి పాండవ కౌరవ్య రణాభిసూచన పటిష్టం వయ్య, భవిష్యత్తులో వీళ్ళిద్దరూ యుద్ధం చేసి వస్తారు సుమ అన్నట్టుగా ఉందిట. భావి యుద్ధానికి చిహ్నంగా యుద్ధం జరుగుతూ ఉంటే ఈ యుద్ధం పెరిగిపోతుంది. అంతకంతకీ కొట్టేసుకుంటున్నారు, వీపుల మీద కూడా కొట్టుకుంటున్నారు, శిరస్సుల మీద కొట్టుకుంటున్నారు. ఇంకా యుద్ధం గాడి తప్పిందని కనిపెట్టినటువంటి ద్రోణాచార్యుడు అశ్వత్థామని పిలిచి, ఒరే ఆ ఇద్దరి మధ్యలోకి మానవ మత్రుడు వెళ్ళలేడు, వెడితే పచ్చడైపోతాడు, కాబట్టి నువ్వే వెళ్ళి, నువ్వు చిరంజీవివి, మహావీరుడివి, కఠినమైన శరీరం కలిగిన వాడివి గనక ఆ ఇద్దరి మధ్యలోకి వెళ్ళి యుద్ధం ఆపేయి అన్నాడు. భగవంతుడి అనుగ్రహం వల్ల అశ్వత్థామ శరీరం వజ్రంలో ఉండేది వాడిది కూడా. వాడికి చిరజీవత్వం ఉన్నది. దానికి కొన్ని కారణాలున్నాయి. అతడు పుట్టినప్పుడు ఆకాశవాణి వీడు కలియుగాంత మృతుకు బతుకుతాడు అని ఒక వరం ఇచ్చింది. ఇక్కడ ఒక తమాషా చెప్పాలండి. ఒక అద్భుతమైన జైమిని భారతంలో గాథ ఉంది. ఈశ్వరుడు తన రుద్ర వీర్యాన్ని ద్రోణాచార్యుడికి పంపాడు, దీనిని నీ భార్య చేత పానం చేయిస్తే ఒక మహాసంతానం కలుగుతుందన్నట్ట. ఆయన ఏం చేశాడు, అది పానం చేస్తున్నప్పుడు ఆ పక్కనే గుర్రం కనపడితే, చే గుర్రమా నువ్వు చూడకు అనే గుర్రాన్ని అదిలించాడు. వెంటనే ఆ గుర్రం ఒక్కసారి అని సకిలించింది. ఆ గుర్రం సకిలిస్తూ ఉండగా ఈ రుద్ర వీర్యాన్ని ఫల రూపంలో, ఒక పండు రూపంలో, పండు కూడా కాదు పండు యొక్క రసము రూపములో అశ్వత్థామ యొక్క తల్లి ద్రోణాచార్యుడి భార్య కృపి తాగింది. గర్భం ధరించి వెంటనే పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడు పుడుతున్నప్పుడు, పిల్లవాడు కడుపులో పడేటప్పుడు గుర్రం సకిలించింది గనక అశ్వత్థామ అన్నారు ఆయన. రుద్రవీర్య సంభవుడైన రుద్ర వరప్రసాది ఆకాశవాణి, ఇతడికి అశ్వత్థామ అని పేరు వస్తుంది. ఓ ద్రోణాచార్య, ఈ కుర్రవాడు అస్త్రశస్త్రాల వల్ల చావడు, కలియుగాంతం వరకు చిరజీవిగా ఉంటాడు, సప్త చిరజీవులలో వీడు కూడా ఒకడవుతాడు అన్నది. అందువల్ల అశ్వత్థామకి ప్రాణభయం లేదని ద్రోణాచార్యుడికి తెలుసు. అందుకే సుస్పష్టంగా చెప్పారు కదా, అశ్వత్థాముడు, కృపాచార్యుడు, పరశురాముడు, విభీషణుడు, హనుమంతుడు, వీళ్ళంతా చిరజీవులన్నమాట. అటువంటి వాళ్లలో, మహానుభావుల్లో వీరు కూడా ఒకడనమాట. అందుకని అశ్వత్థామని నువ్వు వెళ్ళు, వెళ్ళి యుద్ధం ఆపు అనగానే అశ్వత్థామ పరుగు పరుగును వెళ్ళి ఇద్దరు గదలు ఎత్తి మళ్లీ కొట్టుకుంటున్నప్పుడు టక్కన 2 గదల్ని చేత్తో పట్టి ఆపేశాడు. అంత పెద్ద గదల్ని చేత్తో పట్టుకోవడం చాలా కష్టం. అశ్వత్థామ అతడు కూడా దృఢకాయుడు గనక టక్కన పట్టుకున్నాడు. ఇది ద్రోణాచార్యుడి ఆజ్ఞ, యుద్ధం ఆపేయండి అనగానే పళ్ళు పటపటలాడించుకుంటూ దుర్యోధనుడు, భీముడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారట. వెనక్కి చూసుకుంటూ మళ్ళీ చడిపించుకుంటూ అశ్వత్థామ పండు పండు అంటూ ఉంటే, అతి కష్టం మీద అశ్వత్థామ అనే ఒక అంకుశంతో భీముడు దుర్యోధనుడిని ఏనుగులు పక్కకెళ్ళేట, లేకపోతే ఆ రోజే అంతం చూసుకునేటట్టుగా యుద్ధం చేశారు వాడు. ఇప్పుడు ఆ గొడవ వదిలించాక ద్రోణాచార్యుడు సగర్వంగా వచ్చి మర్రి ఓడల్లాగా పెరిగిన మేసాలు గడ్డాలు దువ్వుకుంటూ, నా శిష్యుడు ఈ ప్రపంచంలో సాటిలేని విలుకాడు అర్జునుడు తన ధనుర్ విద్యా కౌశల్యం చూపిస్తాడనగానే అర్జునుడు అక్కడికి వచ్చాట. గురువుగారికి వినయంగా నమస్కరించి పాదాలకు నమస్కరించి రంగమధ్యంలోకి వచ్చాడు. హారి విచిత్ర హేమ కవచావృతుడు ఉన్నత చాపచారు దీర్ఘోరుభుదుండు భాస్వదశితోత్పలవర్ణుడు సేంద్ర చాప శంపారుచి మేఘమో ఎనగ పాండవ మధ్యముడొప్పి బద్ధ తూణీరుడు రంగ మధ్యమున నిల్చే జనంబులు తన్నె చూడగం. మనుష్యుల యొక్క హృదయములను అపహరించే సౌందర్యం కలిగిన వాడు, విచిత్ర కవచం వేసుకున్నవాడు, బంగారపు రంగులో ఉన్న ఆభరణాలు వేసుకున్నవాడు, పొడుగైన ధనుస్సు కలిగినవాడు, వెనకాతల అమ్ముల పొదులు కలిగినవాడు, భాస్వదశితోత్పలవర్ణుడు నల్ల కలువు పువ్వు వలె నీలముగా ఉన్నవాడు, శ్రీకృష్ణ స్వరూపుడు అటువంటి వాణ్ణి. ఇంద్రచాప శంపారుచి మేఘమో ఎనగ అన్నట్టుగా ఉన్నట్టు ఆయన. ఇంద్రధనుస్సుతో కూడిన మేఘము వలె అంటే ఏమిటి? అర్జునుడు నల్లగా మేఘంలో ఉన్నాడు, ఆయన చేతిలో పట్టుకున్న ధనుస్సు మెరుపు తీగలో ఉంది, ఆ మెరుపు తీగలో ఉన్న ధనుస్సు ఇంద్రధనుస్సు అట, అర్జునుడు మేఘంలో ఉన్నట్ట. ఈ విధంగా ఇంద్రధనుస్సుతో కూడిన మేఘములాగా చేతిలో ధనుస్సు పుచ్చుకున్న నల్లని వాడైన అర్జునుడు అక్కడ నిలబడ్డాడు. ఆయనను చూడగానే జనమంతా పరవశించిపోయారు. ఏమందం ఏమందం, ఇది అందమైన నెమలీకల రంగు, ఇటువంటి రంగు ఎవరికీ ఉండదు, ఈ దీర్ఘమైన చేతువులు, ఆ విశాలమైన నేత్రాలు, ఆ మనోహరాకృతి, ఆ ధనుస్సు ఈ ప్రపంచంలో మరెవరి దగ్గర ఉండదు అనుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చప్పట్లు కరతాళ ధ్వనులు ఆకాశం మారుమోగిపోయేలా కొట్టేశారట. ఆ కొట్టేటప్పుడు పెద్ద పెద్ద కేకలతోటి పండితులు పామరులు కూడా ఏమన్నారు, వీడే కృతహస్తుడు అఖిలాస్త్ర విద్యలందు వీడే అగ్రగణ్యుడు ధర్మ విధులలోన వీడే భరత వంశం బెల్ల వెలుగ కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు. ఆ వీడే కదా చేతులలో బలం కలిగిన వాడు, ఈతడే ఏ పనైనా చెయ్యగలడు, ఈతడే అఖిలాస్త్ర శస్త్ర విద్యలలో ఆరితేరినవాడు. అందుకే అఖిల అస్త్ర విద్యలందు వీడే అగ్రగణ్యుడు. ధనుర్విద్యలో మామూలు బాణాలు వేరు, మంత్రపూర్వకమైన ఆగ్నేయాస్త్రం వారుణాస్త్రం వంటివన్నీ అస్త్రాలని పిలువబడతాయి. మంత్రములు లేనివి శస్త్రాలు, అవి ఉంటే అస్త్రాలు. అస్త్రములు నేర్చుకున్న వాళ్లల్లో, ప్రయోగించే వాళ్లల్లో, ఉపసంహరించే వాళ్లల్లో వీడే గొప్పవాడు. ఇంకా పరాక్రమం ఉండడం వేరు, శస్త్రాస్త్రాలు ప్రయోగించడం వేరు, ధర్మం కూడా ఉండాలి. ధర్మం లేనివాడి దగ్గర ఆయుధం ఉంటే పిచ్చాడి చేతిలో రాయ. ఈతడు ధర్మ విధులలో కూడా గొప్పవాడు. భారత వంశాన్ని నిలబెడతాడు, భరతవంశాన్ని నిలబెడతాడు అనుకున్నారట. వాళ్ళ అన్నవాటి నిజమైంది చూడండి, చివరికి భరతవంశం అర్జునుడి వల్లే నిలబడింది. తెలియకుండానే ప్రజల నోటి వెంబడి వీడే భరత వంశాన్ని వెలుగు చేస్తాడు, అంటే తక్కిన వాళ్ళకి పిల్లలు ఉండరు, వీడొక్కడికే వంశాన్ని నిలబెట్టే కొడుకు వస్తాడు. అభిమన్యుడు, అభిమన్యుడు కొడుకు పరీక్షిత్తుతో వంశం నిలబడింది, తక్కిన వాళ్ళంతా పోయారుగా. మరి అంత ఉద్దేశం దృష్టిలో పెట్టుకోకపోయినా వాళ్ళ నోటి వెంబడి ఆ మాట వాళ్ళకు వచ్చింది. ఈతడు భరత వంశాన్ని వెలుగు చెయ్యడానికి కుంతి కడుపు చల్లగా పుట్టిన మహాత్ముడిని పొగుడుతూ ఉండగా కుంతి సంతోషపడిపోయింది. ఈ జనాలందరూ పొగడ్డం, చప్పట్లు కొట్టడంతో ధృతరాష్ట్రుడు హడిలెత్తిపోయి విధురా విధురా అని ఇలా పక్కకి పిలిచి, వాడికి కొంచెం కళ్ళు కనపడవు కదా, అందుకని విధురుణ్ణి కెలికెట్ట. విధురుడు వచ్చి ఏమిటి అన్నయ్య అన్నాడు. ఏమిటి గగ్గోలు, జనమంతా జయహో అంటున్నారు, అర్జున అంటున్నారు, అర్జునుడు జయహో శబ్దాలు తప్ప నాకేం సరిగ్గా అర్థం కావటం లేదు, ఏం జరిగింది అన్నాడు. మన అర్జునుడు అస్త్ర విద్యా ప్రదర్శనకి రంగస్థలంలోకి వచ్చాడు. అతన్ని చూడగానే జనమంతా తెగ ప్రశంసిస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బ ఏం పొగుడుతున్నారయ్యా బావో అనగానే, ఓహో ఇది అర్జునుడి యొక్క ప్రశంసలా, పోన్లే మా పాండురాజే కనుక బతుకుంటే ఎంత ఆనందపడేవాడో, ఆయన లేకపోయినా కుంతీదేవి కడుపు చల్లగా వీడు ఒకడు పుట్టాడు, పాండవ వంశాన్ని వెలిగిస్తాడు అని ప్రశంసించాట. అంటే లోపల ఎలా ఉన్నా పైకి నాలుగుతో అయినా ప్రశంసించాలి కదా, మరి అందుకని ప్రశంసించాడు. వెంటనే అర్జునుడు ఆగ్నేయాస్త్రం వేశాడు, మళ్లీ అగ్నేయాస్త్రాన్ని వారుణాస్త్రంతో చల్లార్చాడు. అంటే ఒక బాణం అగ్నిమంత్రములు చదివి వెయ్యగానే ఆ బాణం ధగ ధగ అగ్నిజ్వాలలతో ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఆకాశంలో కొన్ని వేల పిడుగులు పడినట్టుగా మంటలు మండిపోతున్న బాణాన్ని చూసి జనమంతా గగ్గోలు పెడుతూ ఉండగా మళ్లీ రెండో బాణం వేశాడు. ఈ బాణం వెళ్లి మంచి వర్షధారలు కురిపించింది. ఈ వర్షధారలతో ఆగ్నేయాస్త్రం చల్లారింది. అంతలోనే మేఘాలు సృష్టించాడు. మేఘాస్త్రంతో వాయవ్యాస్త్రం వేసి ఆ మేఘాలన్నీ చల్లాచెదర చేశాడు. ఒక బాణం వేసి పులి కింద మారిపోయి పారి పరిగెత్తేట మళ్లీ అంతలోనే సింహం కింద కనపడేవాడు, కొరివిలా కనపడేవాడు. ఇలా రకరకాల ప్రయోగాలు చేశాడు. ఆశ్చర్యకరంగా మేఘాల్లోకి అదృశ్యుడై వచ్చాడు, మళ్లీ కిందకు వచ్చేవాడు. ఇలా రకరకాల అస్త్ర ప్రయోగాలు చేసి అందరినీ ఆనంద పెడుతూ ఉంటే జనం పరవశించిపోయారు, చప్పట్లు కొట్టేశారు. ఇలా అర్జునుడు అందరూ జయహో అర్జున అని పొగుడుతూ ఉంటే, ఆగండి ఈ బోడి విద్యలు నాకు వచ్చు అని మరొక ఆయన అక్కడికి వచ్చాడు. సాల ప్రంసు నిజోజ్వలత్కవచు శశ్యత్కొండలోద్భాసితున్ బాలార్క ప్రతిమును సరాసరధరుల్ బద్ధోగ్రనిస్త్రింసు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘను కర్ణాఖ్యును జగత్కర్ణ పూర్ణాలోలద్గుండుదూచి చోపరు ప్రభూతాశ్చర్యులైరంతట. మద్ది చెట్టులా పొడుగ్గా ఉన్నాడు, సహజ కవచ కుండలాలతో ఉన్నాడు, చెవులకున్న కుండలాలు తడతడ మెరుస్తున్నాయి, ఉదయిస్తున్న సూర్యుడి కాంతిలో ఉన్నాడు, అలా మెరిసిపోతున్నాడు. ధనుస్సు ధరించాడు, వెనుక అమ్ముల పొదులు పెట్టుకున్నాడు. అటువంటి వాణ్ణి శౌర్యం పరాక్రమం అలంకారంగా కలిగిన వాడు, కర్ణుడు అని పేరు కలిగిన వాడు. జగత్తులో అప్పటికే కర్ణుడి యొక్క ధనుర్విద్యా నైపుణ్యం పరాక్రమం చెవుల్లో పడి ఆ జనముల చెవులలో అతని కీర్తి పడ్డం ద్వారా ప్రశస్తికెక్కినవాడు. అటువంటి వాడిని చూచి చోపరులు కూడా ఆశ్చర్యపోయి, వీడెవడండి భలే ఉన్నాడు, వీడు కూడా అందంగానే ఉన్నాడు, ఆ నీలమేఘఛాయ శరీరుడికి సువర్ణవర్ణుడికి ఏవో పోలికలు కూడా ఉన్నాయనుకున్నారట. ఇంతలో అతడు వచ్చి, ఓ అర్జున, ఏదో ద్రోణాచార్యుడు ఇక్కడ ఉన్న పౌరులు చప్పట్లు కొట్టినంత మాత్రం చేత నువ్వేం గొప్పవాడు అవ్వవు, ఈ బోడి విద్యలు మేము నేర్చుకున్నాం, ఈ మాత్రం మేము ప్రదర్శిస్తాం. ఏ నువ్వు ప్రదర్శిస్తేనే గొప్ప, మేము ప్రదర్శిస్తే గొప్ప కాదా, రావోయ్ బహిరంగంగా నీకు సవాలు విసురుతున్నాను అన్నట్ట. అంటే అర్జునుడు తెల్లబోయి, అసలు ఎవడన్నా విద్యా ప్రదర్శన చేస్తూ ఉంటారు కానీ రావడంతో కాలు తోవడం ఏంటండి కయ్యానికి, ఎవడన్నా ఇక్కడ నాలాంటి వాడు పురాణం చెబుతుంటే ఏమయ్యా బోడి పురాణం నువ్వే చెబుతావా నేను చెబుతానని తగాదా పడతాడా, పడితే వాడు మూర్ఖుడు. ఏమండి నేను పురాణం చెబుతానండి, కాస్త హరిగారు అవకాశం ఇవ్వండి అంటే ఈ 54 రోజులు అయ్యాక ఆయననే ఇస్తారు, మధ్యలో ఆపడం బాగుండదు కాబట్టి. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కర్ణుడి యొక్క దౌర్భాగ్యపు లక్షణం ప్రారంభమే అరుపులు యుద్ధం అన్నమాట. లేకపోతే ఈ మాత్రం విద్యను మేము కరచాం, అవకాశం లేక కాని వస్తే నీ అంతం చూస్తాను, రావో ఈ ద్వంద్వ యుద్ధానికి అనగానే అర్జునుడు ఏమన్నాడు, ఓరి మూర్ఖుడా పిలువంగబడల సభలకు, ఎవరైనా సభకి పిలిస్తే వస్తారు, ఒకవేళ పిలవకపోతే వస్తే కార్యక్రమం చూడాలి, కార్యక్రమంలో నువ్వెంత అని ఇతరులతో తగాదా పడి కార్యక్రమాన్ని రసాభాస చేయకూడదు. అసలు వేదికల మీద తగాదా పడకూడదండోయ్, అది రసాభాస అంటారు, అది మహాపాపం. పలువ ఎరుంగవు పరాత్మ పరిమాణంబులు అన్నాడు అర్జునుడు. అండంలో తప్పు కూడా లేదు అక్కడ. వారి పలువ అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడా, నోరు అదుపులో పెట్టుకోలేనివాడా, ఛానల్ దొరికిందని ఇష్టపడతాడు వాగేయకు. పరుల గొప్పతనాన్ని తెలుసుకో, అనవసరంగా యుద్ధానికి కాలు దవ్వకనగానే వెంటనే కర్ణుడు సంక్షేపై దుర్బలాశ్వాసై శరై కథయ భారత. ఏమయ్యో నన్నేమో నోటికొచ్చినట్టుగా పలువ అంటావు, నేను నోటికొచ్చినట్టు వాగేవాడిని అనుకో, నువ్వు వాక్కో, నీకు దమ్ముంటే బలముంటే బాణములతో సమాధానం చెప్పన్నట్ట. వెంటనే అర్జునుడు గురువుగారికేసి తిరిగాడు. నిజంగా పరాక్రమం కలిగిన వాడైనా గురువుగారిని అనుజ్ఞ లేకుండా యుద్ధం చేయకూడదు కదా. వెంటనే వెళ్ళు యుద్ధానికి అన్నాడు గురువుగారు. ఇద్దరు ఘోర యుద్ధం మొదలెట్టారట. ముందు ఏం చేశాడు కర్ణుడు, ఓ పెద్ద మేఘాస్త్రం వేశాడు, దాంతో ఆకాశమంతా మబ్బులు గమ్మేసి భూమండలం అంతా కటికి చీకటి అయిపోయింది. అందరూ జనాలందరూ తెల్లబోయారు, ఏం కనబడలేదు బాబోయ్ బాబోయ్ అన్నారట. దుర్యోధనుడు సంతోషపడిపోయి, అమ్మయ్య పేడాబోయే, ఈ చీకట్లో అర్జునుడు కనబడకుండా పోయాడు, వీరుడు కర్ణుడు ఒకడొచ్చాడు, అర్జునుడు అసలే నీలంగా ఉంటాడు, ఇప్పుడు పూర్తిగా నీలంగా మాసిపోయాడు అని రెచ్చిపోయాట. కుంతీదేవి కంగారు వచ్చింది, ఈ నల్లని మేఘాలలో అర్జునుడు కనబడలేదు, దుర్యోధనుడు అరిచినట్టుగా నిజంగానే చచ్చిపోయాడేమో అని కంగారు పడిందిట. ఈలోపు అర్జునుడు అద్భుతమైన అనిలాస్త్రం వేశాడు, ఆ దెబ్బతోటి వాయుదేవుడు వచ్చి విజృంభించి మేఘాలను చెదరగొట్టేశాడు. దాంతో అర్జునుడు వెళ్లి మేఘములు చెదిరిపోయిన తర్వాత సూర్యుడు కనబడినట్టుగా కనబడ్డాడు. ఇద్దరికీ మధ్యలో యుద్ధం ముదిరిపోతోంది. దాంతో ఇది ఏ అనర్థమునకు దారితీస్తుందో అనే ఉద్దేశంతో అనవసర యుద్ధం ఆపాలి అనుకున్నాడు కృపాచార్యుడు. పరుగు పరుగున ఇద్దరి మధ్యలోకి వచ్చి, ఏమయ్యా ఇది సుక్షత్రియులు విద్య నేర్చుకుని విద్యా ప్రదర్శన చేసేటటువంటి స్థలం, అర్జునుడు పాండురాజు కొడుకు, ఆయన సుక్షత్రియుడు, నువ్వెవడమేని అడిగాడు, నీ వంశం ఏమిటన్నట్ట. అప్పుడు కర్ణుడు సిగ్గుపడిపోయాడు, తన కులాన్ని చెప్పుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. మా నాన్నగారండి రథాన్ని నడుపుకునే డ్రైవర్ అండి అని చెప్పుకోవడం ఇష్టం లేదట. మొదటి నుంచి వాళ్ళ నాన్నగారు గొప్పవాడని చెప్పుకోవడానికి వాడు ఇష్టపడేవాడు. మీరు చూశారో లేదో కొంతమంది లక్షణం అదే. నిజంగా ఒకవేళ తండ్రి ట్యాక్సీ డ్రైవర్ అనుకోండి, ఏం తప్ప ఆటో డ్రైవర్ల పిల్లలు కూడా అద్భుతంగా పైకొస్తారు. పిల్లలు చదువుకోవడానికి తండ్రి వృత్తి అవసరం లేదు, మా నాన్న ఫలానా వాడని గర్వంగా చెప్పాలి, వీడు చెప్పకుండా తల వంచుకున్నట్ట. అది దౌర్భాగ్యస్థితి అంటారు, బలహీనత అంటారు. వాడికి చిన్నప్పటి నుంచి ఏంటంటే సంపదలు కలిగిన వాళ్ళలాగా ఊహించుకోవడం, నేనేదో గొప్పవాడిని అనుకోవడం, నా తండ్రి ఇలాంటి వాడని చెప్పుకోవడానికి ఇష్టపడకపోవడం అతని లక్షణం. అది ఆ మాట నే చెప్పడం కాదు, శాంతిపర్వంలో కూడా చెబుతారు ఆ మాట మళ్ళీ మళ్ళీ. కర్ణుడికి కొన్ని బలహీనతలున్నాయి. పరాక్రమంతో పాటుగా చిన్నప్పటి నుంచి సంపదలు ఉన్న వాళ్లతో స్నేహం చేయాలని, తాను సంపద కలిగిన వాడు అవ్వాలని, తాను రాజనిపించుకోవాలని, వీలున్నంత వరకు ఎవరైనా ధనుర్విద్యలో ఆరితేరిన వాళ్ళుంటే వాళ్ళని చంపాలని, అసలు ఈ లోకంలో తనను మించిన వాడు ఇంకోటి ఉండకూడదని, ఎక్కడన్నా ఏదన్నా జరిగితే జనమంతా తన దగ్గరికే రావాలని ఈ కోరికలు ఉన్నవాడు. ఇలాంటి బలహీనతల వల్ల కర్ణుడు కొన్ని దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు కర్ణుడు సిగ్గుపడి మా నాన్నగారు సూతుడని చెప్పకపోవటంతో దుర్యోధనుడు లేచాడు. ఎప్పుడు దొరుకుతాడా ఈ అర్జునునికి సమానమైన జోడి అని ఎదురు చూస్తున్నాడు వాడు. అర్జునుడంటే పేకదాకా కసి, ఈ పాండవులంటే మంట. సమయానికి అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగలిగేవాడు ఒకడు వచ్చాడు కదా, అందుకని వెంటనే లేచాట. భ్రాతృవన పద్మంబు నుండి దుర్యోధన మదాంత సింధురంబు అంటాడు ఇక్కడ భారతంలో. అంటే ఏమిటో తెలుసా, సోదరులు తామర పువ్వుల కొలను, ఆ తామర పువ్వుల కొనలలోంచి దుర్యోధనుడినే మదించిన ఏనుగు బయటకు వచ్చిందిట. తామర పువ్వుల్ని చీల్చుకుని బయటికి ఏనుగు ఎలా వస్తుందో అలాగ సోదరులను తోసుకుంటూ ముందుకొచ్చాడనమాట దుర్యోధనుడు. వాడు మదించిన ఏనుగు, మదపుటేనుగు ఏం చేస్తుందో తెలియదు. అలాంటి వాడు వచ్చి, ఆగవాయ్ కృపాచార్య, రెండు మూడు రోజులు మాకు పాఠం చెప్పినంత మాత్రం చేత గురువును అనుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు అన్నిటికంటే ఈ లోకంలో రాజవడానికి అర్హత ఏమిటి, కులమేం కాదు, కులము కల్లవాడు శౌర్యము గలవాడును అధిక సేన కల్లవాడును భూతలమున రాజను నామము విలసెల్లగదాల్చు మూడు విధముల పేర్మిల్. మంచి కులంలో క్షత్రియ వంశంలో పుడితే వాడు ఎలాగో రాజు అవుతాడు. అది లేకపోయినా పరాక్రమం కలిగిన వాడు తన పరాక్రమంతో శత్రువుల్ని జయించి వాడు రాజు అవుతాడు. ఈ రెండూ లేకపోయినా సైన్యం బాగా ఉన్నవాడు కూడా అధిక సేన కలవాడు వాడు రాజు అవుతాడు. ఈ భూలోకంలో రాజు అనే శబ్దమునకు మూడు అర్థములు, కులం కలిగిన వాడు, శౌర్యం కలిగిన వాడు, సైన్యం కలిగిన వాడు. అలాంటిది వీడికి రాజ్యం లేదు, అందుకని రాజు కాదంటావు కదా, ఈ క్షణమే ఎవడడ్డొచ్చినా కాదనకుండా నేను ఇతన్ని అంగరాజుని చేస్తున్నాను, గుడ్డి నాన్నగారు ఏదన్నా అంటే ఆయన్ని కూడా తోసి రాజంటాను. ఇంకా వీడు మూర్ఖుడు కదా, వాడికి ఏమంటే అదే దానికి తిరుగులేదు. అందుకని ఎవరక్కడ ప్రస్తుతం అంగరాజ్యానికి ఉన్న రాజుగారు చచ్చిపోయాడు, అందులో ఆ స్థానంలో మరొక సామంతరాజుని మనం నియమించలేదు, ఆ అంగరాజు కొడుక్కి ఇవ్వను రాజ్యం, ఆ రాజ్యాన్ని కర్ణుడికి ఇచ్చేస్తున్నాను, పట్టుకురండి ఆసనం అనగానే దుశ్శాసనుడు ఒక ఆసనం పట్టుకొచ్చాడు, అందులో కర్ణుడిని కూర్చోబెట్టాడు, గంగాజలం వంటి జలాలు తెప్పించాడు. ఆ తర్వాత అక్కడున్న బ్రాహ్మణోత్తములకి దక్షిణిచ్చి, వీడు రాజు నేను చెప్పాను, మీరు కూడా ఆశీర్వదించండి, ఆశీర్వదిస్తే ఈ కానుకలు ఇస్తానన్నట్ట. వాడు ఎలా చెబితే అలా చెయ్యాలి, రాజు కదా, అందుకని కానుకలు పుచ్చుకుని వాడు వేదమంత్రం చదివారు. ఆ క్షణమే వాడి శిరస్సు మీద గంగాజలం వంటి పవిత్ర నదీ జలాలు పోసి, ఈ క్షణం నుంచి నువ్వు అంగరాజువి, ఇదిగో కిరీటం పెట్టేశానన్నట్ట. ఇంకా వెనకాతల ముందు లేదు, ఎలక్షన్లు లేవు, తండ్రికి చెప్పడం ఉండదు, ఏముండదు, ఈ క్షణం నుంచి నువ్వు అంగరాజు పో అన్నాడు. కర్ణుడు కృతజ్ఞతతో కన్నీళ్లు కారుస్తూ కౌగిలించుకుని, ఇంతమంది సభామధ్యంలో మహావీరుల మధ్యలో నా కులమేమిటని అందరూ అడుగుతూ ఉంటే నువ్వు సమయానికి నాకు రాజ్యమిచ్చి నన్ను రాజుని చేశావు, నేను నా జీవితంలో ఈ సంఘటన మర్చిపోను, నిన్ను మర్చిపోను, కృతజ్ఞతకి పరాకాష్ఠ ఈ కర్ణుడు, ఏం కవ్వలో కోరుకో, ప్రాణమైన ఇస్తానంటే నీ ప్రాణం నాకెందుకే బాబు, ప్రాణం తీసేందుకోసమే నేను ఇక్కడ పెట్టుకున్నానని లోపలనుకుని, వాడు చాలా తెలివైన వాడు,
నీ ప్రాణం నాకెందుకు? కొంతమంది ప్రాణం తీయడానికి నిన్ను నేను ఇంత ప్రత్యేకంగా ఆదరించి రాజును చేశాను. అలా లోపల భావన లోపలే ఉంచి పైకేమన్నాడు, అత్యంతం సఖ్యమిచ్చామి ఇత్యాహతం ససుయోధన. సుయోధనుడు, కర్ణ నీకు రాజ్యం ఇచ్చింది నీ ద్వారా ఏదో పొందుదామని కాదు, కేవలం నీతో స్నేహం చెయ్యాలని. నీ పరమ మైత్రి నాకు కావాలి. ప్రాణానికి ప్రాణం దుర్యోధనుడు కర్ణుడు అంటే అని ప్రజలంతా మనల్ని చూసి మెచ్చుకోవాలి. నీవు, నేను, నా సోదరుడు దుశ్శాసనుడు, మా మేనమామ శకుని, మన నలుగురం నలుగురు వీరుల్లాగా నాలుగు భుజాల్లాగా కలిసిమెలిసి ఉండాలి. నీ స్నేహం మాకు కావాలి అనగానే ఈ క్షణం నుంచి నేను నీ ఆత్మీయ మిత్రుణ్ణి, నా శరీర ప్రాణములు నీవి, నువ్వు ఆజ్ఞాపిస్తే ఏదైనా చేస్తానని మాటిచ్చాడు కర్ణుడు. సరిగ్గా సమయానికి ఈ అంతకాలం వరకు కర్ణుణ్ణి పెంచినటువంటి అతిరథుడని పేరు కలిగిన సూతుడు పరుగు పరుగున దూరంగా రథం ఆపేసి వచ్చాట. ఎవరో చెప్పారు మీ అబ్బాయికి పట్టాభిషేకం జరిగిందని. దాంతో రథం తోలుకొడుతున్నవాడు మళ్ళీ ఇటు వెనక్కి మళ్లించి రథాన్ని బయటాపి కర్ణ కర్ణ అని పరిగెత్తురాగానే ఆనందంతో వెళ్లి వాళ్ళ నాన్నకి నమస్కరించాడు ఇతడు. మరి ఇందాక ఈ విషయం ఎందుకు చెప్పలేదు, మా నాన్న ఇతడు అనే విషయం అన్నాడు కృపాచార్యుడు. వెనక భీముడు కూడా లేచి వాళ్ళ నాన్నని నాన్న అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడని మహాప్రబుద్ధుడులండి ఈ కర్ణుడు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఒరే రథం నడుపుకునేటటువంటి డ్రైవర్ కొడుకువా నువ్వు, నువ్వు కూడా చక్కగా చేతిలో కొరడా కర్ర పుచ్చుకుని రథం తోలుకొచ్చు కదరా అన్నాడు భీముడు. ఈ కర్ణుడు ఇప్పుడేం మాట్లాడలేక మౌనంగా ఊరుకున్నట్ట. కన్న తండ్రి కూడా ఎదురుకుండా వచ్చాడు, పైగా పట్టాభిషేకం జరిగింది అనుకుని కిక్కురు మరకుండా ఊరుకున్నాడు. ఇదే ఇంకొకప్పుడైతే వాడు ఏదైనా వాగేవాడే, ప్రస్తుతం తండ్రి సన్నిధానంలో మౌనం వహించాడు. అప్పుడు దుర్యోధనుడు అలిగి లేచి, ఓయి భీమసేన, సూరుల జన్మంబు సురల జన్మంబును ఏరుల జన్మంబు నెరుగనగునే మొగిని దధీచియమ్మున పుట్టదయ్యనే వాసవాయుధమై న వజ్రమదియు. సూరుల యొక్క జన్మం ఎక్కడ జరిగింది అని అడగకూడదు. వాళ్ళు ఏ కులంలో పుట్టారు, ఏ ఇంట్లో పుట్టారో మనకు అనవసరం. వాడు పరాక్రమవంతుడు అవునా కాదా చూడాలి. దేవతలు ఎలా పుట్టారో మనకెందుకు? కుండలో పుట్టచ్చు, నీళ్లలో పుట్టచ్చు, రెల్లు గడ్డిలో పుట్టచ్చు, ఎక్కడ పుట్టినా దేవతల దేవతలే. అలాగే నదులు ఎక్కడ పుట్టాయో మనకు అనవసరం. ఆ నదులు మనకు ఉపయోగపడుతున్నాయా లేదా, పవిత్రమైన అవునా కాదా చూడాలి. గంగానది ఎక్కడో పుట్టిన చోట చిన్న కన్నంలోంచి రావచ్చు, కృష్ణానది పుట్టిన చోట ఓ బిలంలోంచి రావచ్చు, గౌతమి నది పుట్టిన చోట ఏమీ లేకుండా పాచిపెట్టి ఉండొచ్చు, కానీ అది ముందుకొచ్చాక అది ఒక మహానదిగా పవిత్ర జలంతో లోకాన్ని పవిత్రం చేస్తుంది. కాబట్టి ఏరుల జన్మాన్ని కూడా గ్రహించడం మన వల్ల కాదు. ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధం సామాన్యమైనదా? దధీచి అనే ఒక మహర్షి యొక్క వెన్నుపూస, దధీచి అని ఒక ఋషి ఉన్నాడు, ఆయన వెన్నుపూసని ఇంద్రుడు స్వీకరించి వజ్రాయుధం అనే పేరుతో తన చేతిలో పెట్టుకున్నాడు. చిచ్చి ఎముక అంటున్నాడా, ఆ ఎముకతో ప్రపంచాన్ని జయిస్తున్నాడు. కాబట్టి వజ్రాయుధంగా ఎముక ముక్క మారింది. అటువంటిది ఈతడు ఒక మహారాజు అవడంలో ఆశ్చర్యమేమున్నది. అయినా ఎరగి మీ జన్మములునట్లు కాదే, మీ జన్మాలు మాత్రమేమిటి, మీ నాన్నగారు దేవతల వరం వల్ల పొందలేదా, ఇక ఈ ద్రోణాచార్యుడు ఉన్నాడే ఆయన కుంభసంభవుడు కాదా, శరస్తంభ జనుడు కాదే కృపుడు అన్నాడు. రెల్లుగడ్డిలో పుట్టలేదా కృపాచార్యుడు, ఇంకిది మాట్లాడకన్నట్ట. ఈలోపు ద్రోణాచార్యుడు, ఇక్కడితో అస్త్ర విద్యా ప్రదర్శన కార్యక్రమం ఆపేస్తున్నాం, ఇంకా ఇందులో గ్రేడ్లు సర్టిఫికెట్లు ప్రథమ స్థానాలు ఇవేం లేవు, వెళ్ళిపోండి అన్నట్టు. ఈ మళ్ళీ తగాదాది ఎక్కడ పెరిగిపోతుందని. ఎందుకంటే మహాత్ములు వాళ్ళు, ఇప్పుడే భారత యుద్ధం జరగకూడదు అందుకని ఎవరిని ఏమి అనకుండా వెళ్ళి రండి అన్నట్ట. ఇక చూడండి, ఆ రాత్రి ఇంటికెళ్ళి దుర్యోధనుడికి సరిగ్గా ఇది జరిగినప్పటికీ 25 ఏళ్ల వయస్సు వచ్చింది, సరిగ్గా 25 ఏళ్ల వయస్సు. ఈ కర్ణుడు వచ్చిన ఈ రోజు తప్ప అంతకు పూర్వం వాడు 25 ఏళ్లుగా పాండవులు అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి ఒక్కరోజు సరిగ్గా నిద్రపోతే ఒట్టు. రోజు వాడికి భీముడు అర్జునుడు కల్లోకి వచ్చేవారట, రాత్రి పడుకుంటే భీముడో అర్జునుడో, దాంతో వాడికి ఉలిక్కి వెళ్ళేచ్చేవాడు. ఈ రోజు మాత్రం వినూత ధనుర్విద్యా విదు ఘను కర్ణు సహాయుబడసీ కౌరవ విభుడు అర్జును వలని భయము చెడి రొమ్మున చేయిడి నిద్రవోయముదితాత్ముండై.
ధనుర్విద్యా నైపుణ్యం కలిగిన వాడు, అస్త్రశస్త్రాలలో అరితేరినవాడు, గొప్పవాడు, కర్ణుడు ఈ రోజు నుంచి నాకు సహాయంగా వచ్చాడు అనే ఆనందంతో కౌరవ విభుడు దుర్యోధనుడు అర్జును వలని భయము చెడి, అప్పటిదాకా అర్జునుడు అంటే వణికిపోతున్నాడులేండి వాడు, కల్లో కూడా అతనే వస్తున్నాడంటే దాన్ని బట్టి ఆలోచించండి, ఆ భయం పోయింది, రొమ్మే చేయొసుకుని హాయిగా నిద్రపోయాడు అనమాట, కంటి నిండా నిద్రపోయేట వాడు. అమ్మాయా, ఇహనాకు అర్జునుడి వల్ల భయం లేదు, అర్జునుడికి ప్రతివీరుడు వీడున్నాడు, భీముడు బలవంతుడు, కుస్తీ పట్లలో వాడిని జయించలేం, కానీ గదాయుద్ధంలో వాడిని ఆ గదతో తల పగలగొట్టి నేను చంపగలను అనుకుని గదాయుద్ధంలో తాను బాగా పరిశ్రమ చేసి గొప్పవాణ్ణి భీముడిని జయించవచ్చు అనుకున్నట్ట. ఇప్పుడు భీముడికి తాను ప్రత్యర్థి, అర్జునుడికి ప్రత్యర్థి కూడా దొరికాడు. ఇక ఆ రోజు నుంచి సుఖంగా వేళకభోజనం చేస్తూ ఉన్నాడు. వెంటనే భీష్ముడు, నాయనలారా, కురుకుమారులారా, ద్రోణాచార్యుడు మనందరికీ విద్యలు నేర్పాడు, అటువంటి పుణ్యాత్ముడికి దక్షిణ ఇవ్వాలి కదా, అస్త్ర విద్యా ప్రదర్శన పూర్తయింది, మీరంతా అన్ని రంగాల్లో ఆరితేరారు, మీ ప్రతిభ నాకు తెలుసు, గురువు గారిని గౌరవించండి అనగానే కౌరవులు వెళ్లి అత్యంత ప్రమోద భరితమైన నగలు నాణ్యాలు ఇవన్నీ కూడా పట్టుకెళ్లి ఆయనకిచ్చారు. వాళ్ళు వెళ్ళాక అప్పుడు ధర్మరాజు గారు తన సోదరులతో వెళ్లి ఆయన కూడా కానుకలిచ్చాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా, ద్రోణాచార్యుడు, ఈ కానుకలు ఈ భోజనాలు నాకేం కొత్త కాదు, ఇవి కావలసినవే, కానీ ఇంత నాకేం అవసరంలా, నాకు నా కుటుంబానికి ఇంత భోజనం చాలు, నాకున్న కోరిక ఒకటే, నన్ను ద్రౌపదుడు అవమానించాడు, మీరు నా దగ్గర విద్యను నేర్చుకుని గురుదక్షిణ ఇస్తారేమో అని ఆశిస్తున్నాను, మీకు నిజంగా గురుభక్తి ఉంటే ఈ క్షణమే వెళ్లి ద్రౌపదుణ్ణి బంధించి పట్టుకొచ్చి నా కాళ్ళ మీద పారేయండి అనగానే కౌరవులు మహావేగంగా కర్ణుణ్ణి వెంట పెట్టుకుని ద్రౌపదుని మీదకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత భీమార్జునులు గురువుగారి దగ్గరికి వెళ్ళాక గురువుగారు అన్నాడు, వాళ్ళ మూర్ఖులు ద్రౌపదుణ్ణి బంధించండి అనగానే పరుగు పరుగును వెళ్ళిపోయారు, మీ ఇద్దరిని కూడా తోడు తీసుకెడితే ఎంత బాగుండేది అర్జున అంటే, ఆ దుర్యోధనుడికి తొందరపాటు అండి, వాళ్ళు వెళ్ళిరానివ్వండి, ఆ తర్వాత మేము వెడతానులేండి, అతగుల్లచే పట్టువడ అంత అనవహితుడే ద్రౌపదుడు, అఖిల ధనుర్విద్యాన్వితుడు భవత్సకుడనంగ వినరొక అతని. అర్జునుడి మాటలు చాలా చమత్కారంగా ఉంటేసమా, ఏమండి ఈ కర్ణుడు ఈ దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళకి లొంగి బంధింపబడ్డానికి ద్రౌపదుడు అంత చేతకానివాడా, మహాధనుర్విద్య నైపుణ్యం కలిగిన వాడు, పరాక్రమవంతుడు, పాంచాల వీరులు చాలా గట్టివాళ్ళు, ఇవన్నీ పక్కన పెట్టండి, ద్రౌపదుడు ఎవరు, భవత్సకుడనంగ వినరొక అతని, ఇక్కడుందన్నమాట కవిత్వం అంటే, ద్రౌపదుడు మీ స్నేహితుడు, ద్రోణాచార్యుడి స్నేహితుడు ద్రౌపదుడు అనే విషయం వాళ్ళకి తెలియదేమో బహుశా, ఎందుకని ద్రోణుణ్ణి జయించడం ఎంత కష్టమో ద్రౌపదుణ్ణి జయించడం అంత కష్టం, ద్రౌపదుణ్ణి జయించాలంటే మళ్ళీ ద్రోణుడి వల్లే అవుతుంది, లేదా ద్రోణుడిని మించగలిగే అటువంటి ఒక వీరుడు ఎవడన్నా ఉంటే అవుతుంది, వెళ్ళి నానివ్వండి అన్నట్ట. అన్నట్టే దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు అపార సైన్యంతో ద్రౌపదుడి మీదకి వెళ్ళారు, ద్రౌపదుడు ముహూర్త కాలంలో చితక్కొట్టి పారేశాడు, సైనికులంతా పారిపోయి వచ్చారు, కర్ణుడు ఒళ్ళంతా గాయాలైపోయాయి, ఇప్పుడే తెలిసిపోతుంది మనకిక్కడ కర్ణుడు ద్రౌపదుణ్ణి ఏం చేయలేకపోయాడు. ఆ తర్వాత మళ్ళీ పరశురాముడి దగ్గరికి వెళ్ళడం ఏవో గందరగోళాలు పడ్డాడు, అది వేరే విషయం, కానీ ప్రస్తుతం ద్రౌపదుడి చేతిలో చావు దెబ్బలు తిని కౌరవులంతా వెనక్కి తిరిగి వచ్చారు. రాగానే ద్రోణుడు చిరునవ్వు నవ్వి, అందుకే వీళ్లను కూడా పట్టుకెళ్లమన్నాను, ఇక మీ ఇద్దరు వెళ్ళిండ్రండి అంటే ఇంకా ఎవ్వరు అక్కర్లా, నేను భీముడు వెడతాం, ద్రౌపదుణ్ణి బంధిస్తాం అని కేవలం ఇద్దరు సైన్యం లేకుండా వెళ్ళిపోయారట. ధర్మరాజాదులంతా ఒడ్డునే ఉన్నారు. భీముడు వెళ్లి ద్రౌపదుని యొక్క ఏనుగుల సైన్యాన్ని మోది 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 మాంసం ముద్దలు చేసి పారేశాడు, అంతే గదాఘాతాలతోటి. ఆ తర్వాత ఇక్కడ ఒక గొప్ప పద్యం రాశారండి, దారుణమౌరుకోదరు గదా కులిశాహతి నంజవాహిని వారణ సంచయం బభినవక్షత జారుణ ధార లొప్ప సంచారిత ధాతు నిర్జరిత గైరిక భంగి అంటాడు. భీముడు వెళ్లి గద పుచ్చుకుని ఏనుగుల్ని చితక్కొడుతుంటే ఏనుగుల కుంభస్థలం నుంచి నెత్తురు కారుతోందిట. ఆ నెత్తురు ఎలా ఉంది, కొండ పగిలి కొండ మీద నుంచి రకరకాల ఇనుము రాగి వంటి ధాతువులతో ముడిధాతువులతో నీరు కింద కారుతున్నట్టుందిట. ఆ విధంగా చంపి పారేశాడు, వాటిని కూల్చి పారేశాడు, గుర్రాలు విరగొట్టేశాడు, అర్జునుడు ఘోర యుద్ధంలో నిమేష మాత్రంలో ద్రౌపదుడి యొక్క సైన్యాన్ని చీల్చి చెండాడాడు. ద్రౌపదుడు స్వయంగా ముఖాముఖి అర్జునుడితో యుద్ధానికి వచ్చాడు. అబ్బో, ద్రౌపదుడు మహాద్భుతమైనటువంటి ధనుర్విద్యా నైపుణ్యం కలిగిన వాడు, ద్రోణుడి స్నేహితుడు కదా, ఆయన సామాన్యుడు కాదు. ఈ అర్జునుడికి ద్రౌపదుడికి మధ్యలో 58 నిమిషముల కాలం ఘోర యుద్ధం సాగింది. అర్జునుడు ఆ ద్రౌపదుడి యొక్క ధనుస్సు విరగ్గొట్టి, గుర్రాలని చంపి, సారథిని కూల్చి, రథచక్రాలు విరగ్గొట్టి, టెక్కెం పడగొట్టి, అమాంతంగా ఆయన మీదకి దూకి, కాళ్ళు చేతులు తాళ్లతో బంధించి పట్టుకొచ్చి ద్రోణుడి కాళ్ల మీద బారేశాడు. ద్రోణాచార్యుడికి ప్రారంభంలోనే, నాయనా నేను ఒక దక్షిణ కోరుతాను, ఆ దక్షిణ ఎవరిస్తారని ద్రోణుడు అడిగాడు కదా. అప్పుడు ఎవరూ మాట్లాడలేదు. అర్జునుడు మాత్రం, గురువుగారు మీరు కోరిన దక్షిణ ఏదైనా ఇస్తాను అని మాటిచ్చాడు. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకున్నట్టయింది. ద్రోణుడు ఏమన్నాడో తెలుసా, అర్జున ఇది విద్యాభ్యాస కాలంలో ప్రారంభంలో నేను నిన్ను అడిగిన దక్షిణ, ఈ దక్షిణ నువ్వు తప్ప ఇంకెవరు ఇవ్వలేరని నాకు ఇదివరకే అర్థమయ్యింది అన్నమాట నిలబెట్టుకున్నావు. నీవు ఇంతమంది కౌరవ సైనికులు చెయ్యలేని పని కేవలం భీమ సహాయంతో చేశావు, ఈతన్ని బంధించి కాళ్ళ మీద పారవేశావు, ఇక ప్రపంచంలో నీకు తిరుగులేదు, నన్ను కూడా చంపేంత శక్తి నీకు వచ్చుగాక అని దీవించి, అంటే తెలియకుండానే ఆ మాట ఎందుకు వస్తుందండి నోటి నుంచి, అంటే భవిష్యత్తులో యుద్ధం వస్తుందని ఆయనకి తెలియకపోయినా వచ్చింది నోటి వెంబడి, నన్ను కూడా జయించే శక్తి ఇస్తున్నాను అని ఇప్పుడు కాళ్ల దగ్గర కాళ్ళు చేతులు కట్టివేయబడి గజగజలాడుతున్నటువంటి ద్రౌపదుని చూచాడు. ఎవరండి నా కాళ్ళ దగ్గర పడ్డారు అన్నట్టు ఏం ఎరగనట్టుగా. అప్పుడు ద్రౌపదుడు ఇలా చూశాడు, వీరెవ్వరయ్య ద్రుపద మహారాజులే, ఇట్లు కృపణులయి పట్టుబడం వీరికి వలసనే, అహహ మహారాజ్యమదాంధకారమదివాసెనుకో. వీరెవరండి, ఓహో తలక ఇలా తిప్పారు కాబట్టి ఇప్పుడే అర్థమవుతోంది, ఆ గుర్తొస్తుందండో, ద్రుపద మహారాజులు కదూ, అరే రే సింహాసనం మీద కూర్చుని పేద బ్రాహ్మడితో స్నేహం చేయకూడదు చిచ్చి అన్న ద్రుపద మహారాజులు ఈ విధంగా నీచ స్థితిలో ఆ పేద బ్రాహ్మడి కాళ్ళ మీద పడ్డారేమిటి, ఇలా పట్టుబడవలసి వచ్చిందా అని, అంత మహారాజ్య మదాంధకారం అంతా తొలగిందా, ఆ అహంకారం ఆ గుడ్డితనం పోయిందా, ఇంకా ఇప్పటికైనా మేమంటే ఏమిటో తెలుసుకో. ఓరి మూర్ఖుడా, నీ దగ్గర సామ్రాజ్యం ఉండొచ్చు సైన్యం ఉండొచ్చు, నా దగ్గర శిష్యబలం ఉన్నది, నా శిష్యుడు అక్కడ చాలు. జ్ఞానులైనటువంటి వాళ్ళు కత్తితో చేయలేని పని యుక్తితో చేస్తారు అనగానే ద్రౌపదుడు పాపం తల వంచుకున్నాడు. కానీ ద్రోణాచార్యుడి కోపం వెంటనే చల్లారిపోయిందిట, తిట్టాడు కానీ ఆ మాట అన్నాడు. కానీ మిత్రమా, ఏదో ఆ రోజు నున్నవును అవమానించావు, దాంతో నాకు లోపల కొత్త కొత్తలాడింది మనస్సు, నా పెళ్ళాం బిడ్డల బాధ చూడలేక నిన్ను బంధించమన్నాను, కానీ నిన్ను బంధించడం అంటే నన్ను బంధించుకోవడమే నేను అని టక్కన కట్లిప్పేసి కౌగిలించుకుని వెళ్ళిరా అన్నట్ట. ద్రౌపదుడు, మిత్రుడా నువ్వు ఇంత మంచివాడు అనుకోలేస్తుమా అని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినప్పుడు ఇద్దరికీ మనస్సు బాగానే ఉన్నాయి. నిజంగా విప్రుల అలుక ఎక్కువసేపు ఉండదు, గడ్డి మంట లాంటిది అనుకుంటూ ద్రౌపదుడు వెళ్ళాట. ఇక కూడా మంత్రులు ఉంటారు కదా, ఏమండి మీలాంటి రాజులు ఆయనకి స్నేహితులు అనుకోండి, ఒకప్పుడు ఏదో మీరు తొందరపడే మాట అన్నారనుకోండి, అంత మాత్రానికి కాళ్ళు చేతులు తన శిష్యుడి ద్వారా బంధింపజేయించి తన కాళ్ళ మీద వేయించుకుంటాడా, అంతమంది జనం మధ్యలో అవమానిస్తాడా, మీరు కాబట్టి ఊరుకున్నారండి అన్నారట. అంటే ఈయనకి మళ్ళీ రెచ్చగొట్టడం అనమాట. దాంతో ద్రౌపదుడు, నిజమే సుమా, నేను ఆ సమయంలో పట్టించుకోలేదు కానీ చిన్నపిల్లల ముందు ద్రోణుడు ఎంత అవమానించాడు, ప్రతీకారం చేస్తానన్నాడు. పాపం హాయిగా కలిసి ఉండే సమయంలో ఈ పక్క వాళ్ళు రెచ్చగొడతారు, అందుకు చెబుతున్నాను నేను అనమాట. ఎప్పుడూ కూడా మహానుభావులు వాళ్ళు స్నేహంతోనే ఉంటారు, రెచ్చగొట్టేవాళ్ళు ఉంటారు. ఇది గ్రహిస్తే మనం జీవితంలో పక్క వాళ్ల మాటలు చెప్పుడు మాటలు విని భ్రష్టులం కాం. ఎప్పుడు జ్ఞానుల మాట విని 10 మందితో స్నేహం పెంచుకోవాలి. ఈ రెచ్చగొట్టేవాళ్ళు ఉంటారు కదా, వాడు మీకంటే గొప్పవాడైపోతున్నాడు, లేక వాడికి ప్రచారం అవుతోంది, మీకు రావట్లేదు, ఇలాంటి మాటలు చెబుతారు చెవు దగ్గర. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయండి. భగవంతుణ్ణి ప్రేమించాలి, ప్రాణుల్ని ప్రేమించాలి, చెప్పుడు మాటల్ని ముందే పక్కకి తోసేయాలి, మంచి ఉంటే చెవిలో వేసుకోవాలి, అజ్ఞానంతో కూడినటువంటి ప్రమాదకరమైన అహిత వచనములు వినకూడదు. ఈ విధంగా మొత్తం మీద ద్రౌపదుడు కుళ్ళుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ధర్మరాజుని భీష్ముడు పిలిచి, ఇతడు యువరాజు పదవికి అర్హుడు, అన్ని రకాలుగా విద్యాభ్యాసాలు పూర్తయ్యాయి,
గురువు గారికి ఇవ్వవలసిన దక్షిణ పూర్తయ్యింది, ప్రస్తుతం యువరాజ పదవి ఖాళీగా ఉంది, ఆ యువరాజ పదవికి ఇతడే అర్హుడు అని ధర్మరాజుని పిలిచి అతన్ని తీసుకువెళ్లి ధృతరాష్ట్రుడికి పరిచయం చేసి, ధృతరాష్ట్ర, పాండురాజపుత్రుడు భవిష్యత్ సింహాసనాధీశ్వరుడు కావలసిన వాడు, ఇప్పటికే ఆలస్యమైంది గనక ఆలస్యం లేకుండా ఇతన్ని నువ్వు యువరాజుగా పట్టాభిషిక్తుని చెయ్యనగానే భీష్మాదుల అనుమతితో శుభముహూర్తంలో ధృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజుగా నియమించాడు. ఇంకా రోజు నుంచి దుర్యోధనుడికి నిద్ర మళ్లీ ఆగిపోయిందిట. ఇదేం దరిద్రపు తండ్రి అండి! అసలే గుడ్డాడి కడుపున పుట్టడం వల్ల సామ్రాజ్యం పోయిందని ఏడుస్తుంటే, ఇప్పుడు స్తంభుడి పిల్లల మీద గుడ్డి ప్రేమ చూపిస్తున్నాడు అనుకుని కణికుడు అనేవాడిని ఒకరిని పిలిచాడు. కణికుడు అంటే క్రూరమైన రాజనీతిలో ఆరితేరిన ఒకనొక విచిత్ర వ్యక్తి, జిత్తుల మారి. ఒక రాజు బలమైన వాడైతే వాడిని ఎలా పడగొట్టాలో ఈ కణికుడికి తెలిసినట్టు ఎవరికి తెలియదు. వాడిని పిలిపించుకుని తాను, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని ఈ నలుగురు మాత్రమే ఉండగా కణిక, పాండవులు అంతకంతకీ బలవంతులవుతున్నారు. అసలే ధర్మరాజు ధర్మాత్ముడు, మహాత్ముడు అని ప్రజలలో ప్రశస్తి పొందుతున్నాడు. ప్రజలంతా రోజు అతన్నే పొగుడుతున్నారు. అతని గుణములు వాళ్ళని ఆకర్షిస్తున్నాయి. నాకు ఆ గుణాలు లేకపోయినా పాండవుల్ని పడగొట్టడానికి అప్పుడప్పుడు అందరికీ దాన ధర్మాలు చేస్తున్నాను. ఎందుకు దాన ధర్మాలు చేస్తున్నానంటే ధర్మరాజుని మర్చిపోయి నన్ను పొగుడుతారేమో అని. నా దగ్గర డబ్బులు పుచ్చుకుంటారు, ధర్మరాజు గొప్ప అంటున్నారు వాళ్ళు. కొన్ని దరిద్ర పార్టీలు ఉంటాయి, వాళ్ళు లంచం ఇస్తారనుకోండి, వాడి దగ్గర పుచ్చుకుని పక్కవాడి ఓటేస్తారు. ప్రజలు, ప్రజల్ని ఎవడాపగలడు? అలాగే అయిపోయింది పరిస్థితి. అలాగని వాళ్ళని ఏమన్నా చేద్దామా అంటే బహిరంగంగా వాళ్ళు ఏం చేయలేను. పోని కుట్రతో చంపుదామంటే ఎప్పుడు చూసినా విదురుడు, భీష్ముడు రక్షిస్తున్నారు మా నాన్న, నాకు ఏ విధమైన అవకాశం ఇవ్వడంలా. మా తండ్రికి ఏదన్నా చెబుదామా అంటే పక్కన ఎప్పుడు ఆ విదురుడు ఒకడు తగులాడతాడు. ఆ విదురుడు ఉన్నంత వరకు మా నాన్నగారిని బాగు చేయలేకపోతున్నాను. ఈ శత్రువులు ఎలా పడగొట్టాలి అంటే, అప్పుడు కణికుడు రహస్యంగా చెప్పాడు, అసలు శత్రువులు బలవంతులైనప్పుడు చిన్నప్పుడే చంపాలి, నువ్వు బాల్యంలో చంపకపోవడం పెద్ద పొరపాటు అన్నట్ట. భలేవాడు నాయన, ఆ తెలివితేటలు నాకు లేక కాదు, చిన్నప్పుడు చంపడానికి ప్రయత్నాలు చేసి చివరికి చచ్చినంత పని అయింది, నేనేం చేయలేకపోయాను అన్నట్ట. ఓహో, అయితే బాల్యంలో చంపలేకపోయావా? అయితే ఇంకొకటి, శత్రువుని ప్రేమ నటించి మన ఊరు నుంచి ఎక్కడో దూరంగా పంపాలి. అక్కడ వాళ్ళని కుట్రబన్ని ఏదో రకంగా, అయితే అగ్ని వల్లో లేక మంచు వల్లో లేక విషం వల్లో చంపాలి. తెలివైన వాళ్ళు శత్రువు పెరగకుండా చూడాలి, ప్రజలలో కీర్తి రాకుండా చూడాలి. ఉన్న ఊళ్ళో వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ కీర్తి వస్తుంది గనక వాళ్ళను నువ్వు ఏదైనా పొరుగురు పంపి, చంపడానికి నానుకున్న వాడిని నియమించు, వాళ్ళు బయటపడ్డానికి వీల్లేకుండా ఎన్ని చెయ్యాలో అన్ని చెయ్యి అని కొన్ని దుర్బోధలు చేశాడు కణికుడు. శత్రువుని ఎప్పుడు నమ్మకూడదు, అందులో రాజు అసలు నమ్మకూడదు. పదవిలో ఉన్నవాడు నమ్మినట్టు నమ్మాలి, పడగొట్టేయాలి. అనగానే నేను నిన్ను నమ్మినట్టే నమ్మి నేను ఎప్పటికప్పుడు జాగ్రత్తగానే నీ విషయంలో ఉంటాను, ఈ డబ్బు తీసుకుపో అనే కణికుడిని పంపి సోదరుడు దుశ్శాసనుడితో, కర్ణుడితో, శకునితో బాగా ఆలోచన చేశాడు. చివరికి వీళ్ళకి ఏమనిపించిందంటే, కణికుడు చెప్పినట్టే అగ్నికి వీళ్ళని ఆహుతిని చెయ్యాలి. అగ్నికి వీళ్ళని ఆహుతులుగా చెయ్యాలంటే, వీళ్ళని తగలబెట్టి చంపాలంటే దానికి నాన్నగారి యొక్క సహకారం చాలా అవసరం. నాన్నగారు ఎప్పుడు చూసినా విదురుడి పక్కన ఉంటాడు. అలా కాకుండా చెయ్యాలని ఒకరోజు నేను చేసేట, తండ్రి నీతో రహస్యంగా మాట్లాడాలి, విదురుడెవరు కూడా నీ కూడా ఉండకూడదు, విదురుణ్ణి రానివ్వకుండా ఒక ఏకాంత మందిరంలో మమ్మల్ని కలుసుకో అన్నాడు. ధృతరాష్ట్రుడు ఆ పూట ఎవరిని రానివ్వకుండా చేసి ఒక్క దుర్యోధనాదుల్ని రమ్మన్నాడు. ఏకాంత మందిరంలో వాళ్ళు కూర్చున్నారు. అప్పుడు దుర్యోధనుడు, నాన్న, ఏ ముహూర్తంలో మేము నీకు జన్మించామో మాకు అన్ని కష్టాలే, దురదృష్టవశాత్తు నువ్వు అంధుడివి, నీకు రాజ్యం లేకపోవటం వల్ల పాండురాజు గారు రాజ్యం లాక్కున్నాడు, ఆ రాజ్యం వాళ్ళ పిల్లలకు వచ్చేస్తోంది, ఇప్పుడు వారసత్వపు హక్కు కింద వాళ్లే రాజులైతే ఎలాగా, ఇవాళ ధర్మరాజును నువ్వు యువరాజును చేశావు. అసలే పాండవులు మహాపరాక్రమవంతులు, ఆ భీముణ్ణి అర్జునుణ్ణి చూస్తే నాకు నిద్ర పట్టదు. ఏదో అదృష్టవశాత్తు కర్ణుడు వచ్చాడు కదా అని ఓరడిల్లేలోపు ఆ పరాక్రమవంతులకి ఇప్పుడు రాజ్యాధికారం కూడా ఇచ్చావు, ధర్మరాజును యువరాజును చేశావు. ఇప్పుడు ధర్మరాజు తన ప్రవర్తనతో, దాన ధర్మాలతో, సద్గుణములతో ప్రజల్ని ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడున్న మంత్రులు, సామంతులు, సేనాధిపతులు, సైనికులు అందరూ పాండవ పక్షపాతంలో గడిపోయారు. ధర్మరాజేమో సైన్యాన్ని తిప్పుకున్నాడు, ప్రజల్ని తిప్పుకుంటున్నాడు. అది కాక భీముడు, అర్జునుడు కవచంలా కాపాడుతున్నారు. ఇది కొద్ది రోజులు జరిగితే
నీవు నేను పక్కకి తప్పుకుంటాం, అతడే రాజు అవుతాడు, ఆ తర్వాత మళ్ళీ ధర్మరాజు గారి కొడుకులే రాజులవుతారు, ఈ విధంగా పాండవుల పరం సంపూర్ణంగా అయిపోతుంది మన రాజ్యం, మేము అడవులకి పోవాలి, నేను అలా ఉండలేను, ఈ సర్వం సహా సామ్రాజ్యం నాకే దక్కాలి. ఆ దౌర్భాగ్యులు చంపడానికి ఎన్ని ప్రయత్నములు చేసినా ఎవడో దేవుడు కాపాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళని చంపడానికి నేను పథకం వేశాను, నువ్వు మెత్తగా వాళ్ళని వారణాసికి పంపించు, వారణాసికి వాళ్ళు అక్కడికి వెళ్ళాక వాళ్ళని ఎలా పడగొట్టాలో నేను చూసుకుంటాను అనగానే ధృతరాష్ట్రుడు ఏమన్నాడు తెలుసా, లోకనుతుండు పాండు డమలుండు మహాగుణరత్న పూర్ణ రత్నాకరుడు అత్యుదారమతి అంధుడనైనను నన్ను రాజుగా చేకొని నాకు భక్తి పని చేయుచు సర్వ జగజ్జిగీషుడై ఈ కురువంశ రాజ్య భరమింత యుదాల్చే పరాక్రమంబున. పాండురాజు గారు నిర్మలమైన మనిషి, లోకమంతా ఆయన్ని పొగిడింది, అన్ని మంచి గుణములే, సద్గుణములనే రత్నములు కలిగిన రత్నాకరుడు సముద్రుడు ఆయన. ఉదారమతి, లేకపోతే గుడ్డివాడినైన నేను రాజ్యానికి అనర్హుణ్ణి అని ప్రజలంతా అంటే, లేదు లేదు గుడ్డైనా సరే కుంటైనా మా అన్నయ్య రాజని ఎంతో ప్రేమగా నన్ను రాజుగా దీని మీద నిలబెట్టాడు, నాకు భక్తితో పనిచేశాడు, ప్రపంచమంతా జయించి సంపదలు తీసుకొచ్చి ఆ సంపదలన్నీ నాకే ఇచ్చాడు, ఇవాళ ఈ కౌరవ సామ్రాజ్యం స్థాపించి దాన్నింత చేసినటువంటి వాడు ఆ పాండురాజు. ఒకప్పుడున్న రాజ్యాన్ని 1000 రెట్లు పెంచాడు, సంపదలు పెంచాడు, నాకు ఈ కీర్తి ఇచ్చాడు, అటువంటి వాడి కొడుకుల్ని పంపడం ఎలాగాని ఆలోచిస్తున్నాను. మరో రహస్యం, దుర్యోధన ఎవరికీ చెప్పకే, ఇక్కడెవరూ లేరు కదా, అసలే నాకు కళ్ళు కనపడవు కదా, అందుకని అడుగుతున్నానంటే ఇక్కడెవరూ లేరు, మేము 4 ఉన్నామన్నట్ట. ఒరే, పాండవులు హస్తినాపురానికి వచ్చినప్పటి నుంచి ఒక్కరోజు కూడా నాకు నిద్ర పట్టడంలా, నా కొడుకులకి వాళ్ళు పోటీ వస్తారని తెలుసు నాకు, అంటే వీడు లోపల ఉన్నది ఇప్పుడు బయట పెట్టాడు. ఆ భీముణ్ణి తలుచుకుంటే నా మనస్సు కొత్త కొతలాడిపోతుంది. అర్జునుణ్ణి నిన్నగాక మొన్న అస్త్ర విద్యా ప్రదర్శనలో ప్రజలు పొగుడుతూ ఉంటే పైకేమో ఆహా మా వంశానికి కీర్తి వస్తుంది అన్నాను, కానీ లోపల నా దుర్యోధనుడికి అపకీర్తి వస్తుందని ఏడ్చాను. కానీ ఏం చేయనురా, నువ్వంటే బయటపడతావు, నేను బయటపడలేను, నేను చాలా తెలివిగా ఉండాలి, నేను కూడా బయటపడ్డాననుకో పరువు పోతుంది. భీష్ముడు లాంటి వాళ్ళంతా ఇప్పుడు పాండవ పక్షపాతంలోకి వెళ్ళిపోతారు, పాండవ పక్షపాతంతో ధర్మరాజు గారిని శాశ్వతంగా రాజుగా నిలబెడితే మనంతా అడవలకి పోవాలి. అందుకే టిక్కురు మనకుండా ఊరుకున్నాను. 2వ కంటివాడికి తెలియకుండా మనం ఏ పనైనా చెయ్యాలి. అందులో విదురుడికి తెలిసిందా, ఇక తర్వాత మనం ఏ పని చెయ్యలేము. వాడేమో గోడచారులు పెట్టి 1000 కళ్ళతో ఎప్పటికప్పుడు నా ప్రవర్తన కనిపెడుతున్నాడు. అతడికి నేనంటే ఎంత భక్తో పాండవులన్న అంతే భక్తి, నన్ను ప్రేమగా చూస్తాడు, నేనంటే నిజంగా భక్తే, కానీ అదే సమయంలో పాండుకుమారులను కూడా అంత ప్రేమగా చూస్తాడు. నువ్వు ఏం చేస్తావో పాండవులని వారణాసికి పంపే ఏర్పాటు నేను చేస్తాను, అక్కడ మాత్రం నీ పేరు నా పేరు బయటికి రాకుండా రహస్యంగా చూసుకో అన్నట్ట. అమ్మ నాన్నోయ్, నీలో ఇన్ని లక్షణాలు ఉన్నాయని నాకు తెలియదు, ఈ మాత్రం నువ్వు మాకు కనుక పక్కనున్నావంటే ఆ మాత్రం సహకారం చేసేవంటే ఇక చూసుకో విజృంభిస్తానన్నాడు. అంటే తెలియకుండానే గుడ్డి ఆయన గుడ్డి ప్రేమతో కొంప ముంచుకున్నాడు అనమాట. వెంటనే ఈ దుర్యోధనుడు కణికనీతి విన్నాడు కదా, అందుకని కొంతమంది మంత్రుల్ని పురోహితుల్ని పిలిచాడు, వాళ్ళకి బాగా డబ్బులు ఇచ్చాడు. ఈ రోజు నుంచి రోజు మీకు 1000 బంగారు కాసులు ఇస్తాను, ఎందుకో తెలిసినా మీరు 2 రోజులకోసారి పూట పూటకోసారి పాండవుల దగ్గరికి వెళ్ళి వారణాసి అద్భుతం, అక్కడికి వెళ్ళడం చాలా యోగం, వారణాసిలో ఉన్నవాడు అదృష్టవంతుడని, వారణాసిలో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయని దాని మహిమని తెగ పొగిడేయండి పాండవుల దగ్గర. పాండవులు రేపే వారణాసి వెళ్లాలన్నంత కుతూహలం పొందేలాగా పొగడండి అనగానే ఈ డబ్బుచ్చుకున్న వాళ్ళు రోజు రావడం, పాండవులకి వినయంగా నమస్కారం చేయటం, వాళ్లకు ఆత్మీయుల్లా నటించడం అనమాట. నటించి ధర్మరాజా, ఓ కురువీరులారా, మీరెంత గొప్పవాళ్ళో తెలిసినా, మీరు ఒక్కసారైనా జీవితంలో వారణావశికి వెళ్ళాలి, వారణావతానికి వెళ్ళాలి. వారణాసి అంటే భక్తియోగ పదన్యాసి, గంగాతీరంలో ఉన్న దివ్యక్షేత్రం, గొప్ప జ్యోతిర్లింగం, సకల శుభాలకి నిలయం, అక్కడ అత్యద్భుతమైనటువంటి వనాలున్నాయి, కొలనులున్నాయి, సౌకర్యాలున్నాయి, సంపదలున్నాయి, పండితులైన విప్రులు అక్కడ తిరుగుతూ ఉంటారు. ఈ ప్రపంచములో వారణాసిలో ఉన్నన్ని భోగభాగ్యములు ఎక్కడా లేవు, అక్కడున్న మోక్షం ఎక్కడా లేదు, అక్కడున్న విద్యలు ఎక్కడా లేవు అని రోజుకోసారి, అసలు మీలాంటి గొప్పవాళ్ళు అక్కడికి వెళ్ళాలి, ఆ పురం గొప్పది, ఆ గొప్ప పురానికి గొప్పవాళ్ళు వెళ్ళాలి, అది చూడని వాడి జీవితం దండగా. అక్కడికి వెళ్ళి ఆ పశుపతిని విశ్వేశ్వరుణ్ణి అర్చించని వాడి జన్మదండగా ఇలా పొగిడేసి అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళ జన్మ వృధా అన్నట్టుగా చేశారు. నిజంగా చాలా గొప్ప పురమే, కానీ ఇప్పుడు పొగడ్డానికి గల కారణం నిజంగా వీళ్ళ మీద ప్రేమ కాదు, దుర్యోధనుడి లంచం, వీళ్ళ నాశనం వాళ్ళ ఉద్దేశ్యం. అందుకని ఓ వారణాసి వారణాసి అని రోజు ప్రశంసించగా పాండవులకి అక్కడికి వెళ్లి చూడాలనే అభిలాష కలిగింది. అప్పుడు ఒక రోజున ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి, నాయనలారా, ఎల్లప్పుడూ ఒకే చోట ఉంటే వీరులకి పేరు రాదు, మీలాంటి మహావీరులు అప్పుడప్పుడు ప్రదేశాలు మారుస్తూ ఉండాలి. వారణాసి కూడా మన సామంతరాజ్యం, ఇక్కడికి దగ్గరే కాబట్టి మీరేం చేస్తారంటే కొద్ది రోజులు వెళ్ళి హాయిగా వారణాసిలో ఉండండి, ఓ ఏడాదో రెండేళ్ళో ఉండండి, అక్కడ ప్రజల్ని కూడా ఆకట్టుకోండి, పశుపతిని అర్చించండి అనగానే వీళ్ళు అంతకు పూర్వం వినున్నారు కదా, అందుకని అలాగే పెడతాం తండ్రి, నువ్వు ఎలా చెబితే అలాగే చేస్తామన్నారట, మీకు ఒక ముహూర్తం పెడుతున్నాను, ఆ ముహూర్తంలో మీరు వారణాసికి వెళ్ళవలసి ఉంటుంది అన్నాడు ఆయన. పాండవులు ఇంటికి వచ్చారు. ఈలోపు దుర్యోధనుడు, అమ్మయ్య, ఒకదాని తర్వాత ఒకటి మనం అనుకున్న పనులు నెరవేరుతున్నాయి, నేను అనుకున్న వాళ్ళు పాండవులకి వారణాసి యొక్క ప్రశంస వినిపించి అక్కడికి వెళ్లేలా చేశారు, మా నాన్న కూడా పంపుతానన్నాడు, వాళ్ళు సిద్ధమయ్యారు, ఇంకా వీళ్ళని చంపాలి, దానికి ఒకటే మార్గం అనుకుని పురోచనుడనే తన ఆత్మీయ మిత్రుడిని పిలిచాడు. నాయన పురోచన, నువ్వు శిల్పివి, చకచక చకచక కృత్రిమ భవనాలు కట్టగలవాడివి, వెంటనే వారణాసికి వెళ్ళు, పాండవులు అక్కడికి వచ్చేలోపు పూర్తిగా లక్క, దాంతోపాటు బంక మిశ్రమం కలుపు, పూర్తిగా లోపల నెయ్యి పోసేయి, నూనె పోయించు, హారతి కర్పూరం లాంటి బెళ్లలు తగిలించు, అంటే అలా నిప్పు తగలగానే భగ్గున మండిపోయి ఆ లోపల ఉన్నవాళ్ళు కాలిబూడిదైపోయి బయటికి రాలేనట్టుగా తయారు చేయి, అది చూడ్డానికేమో చాలా అందమైన ఇల్లులా ఉండాలి, అటువంటి ఒక చతురమైన శాల నిర్మించు, ఆ శాలకి ఒకే తలుపు ఉండాలి బయటికి రావడానికి, ఎందుకని లోపల ఉన్నవాడు తగలబడితే 10 తలుపులుంటే ఏదో తలుపు పగలగొట్టుకు రావచ్చు, ఒకే తలుపు అంటే వాళ్ళు లోపలికి రాలేరు, ఆ లోపల నుంచి బయటికి వచ్చేలోపు కాలిపోతారు. తర్వాత ఆ శాలకి ఎత్తైనటువంటి చెక్కల దిమ్మలను అమర్చు, ఆ చెక్కలన్నిటికీ కూడా లోపల లక్క తొందరగా అంటుకుపోయేటటువంటి కర్పూరపు బిళ్ళలు నెయ్యి తగిలించు, దొంగలు చటపట కాలి ఎవడన్నా అటు ఇటు పరిగెడుతుంటే వాళ్ల మీద పడిపోవాలి, ఆ పెద్ద పెద్ద దొంగలు కాలుతున్న దొంగలు పడగానే కింద ఉన్నవాడు బూడిదైపోతాడు. సర్పిహి తైల వసాభిశ్చ లాక్షయా చాప్యనల్పయా మృత్తికాం విశ్రయిత్వాత్వం లేపం కుడ్యేషు దాపయ శణం తైలం ఘృతం చైవ జతు దారుణి చైవహి. పూర్తిగా తైలం ఉండాలి, ఆ తైలం కూడా జ్వలనశీల తైలమై ఉండాలి, భగ్గున మండిపోయేటటువంటి హైలీ ఇన్ఫ్లేమబుల్ అవి తయారు చేయించు, లక్కతో తయారు చేయించు, మృత్తిక ఉంటుంది దాన్ని మిశ్రమం చేయించు నెయ్యితో. కానీ ఇంత బాగా కట్టాక ఈ తైలం ఘృతం లక్కతో ఇల్లు నిర్మాణం చేశాక ఆ చూసేవాడికి లక్క ఇల్లు అనిపించకుండా తెల్లని సున్నం బాగా దట్టంగా పూయించు, సున్నం వల్ల చూసేవాడికి అది మామూలు భవనంలా అనిపించాలి, మళ్ళీ అది కపట గృహం లాక్షాగృహం అనిపించకూడదు, అలాంటి లక్క ఇల్లు తయారు చేయి. లక్కలో ఉన్న లక్షణం ఏంటంటే అది కాలుతున్నప్పుడు శరీరం మీద పడిందంటే ఇంత ముద్ద, ఇంకా చర్మం ఊడిపోవలసిందే, మీరు ఎప్పుడైనా చూడండి లక్క కాలి కొవ్వొత్తోటి ఆ కాలుతున్నప్పుడు ఆ వేడివేడిది పడిందంటే చర్మం చాలా బాధ కలుగుతుంది అనమాట, అందులో లక్క మరీ ఉష్ణముతో ఉంటుంది, అటువంటి ఉష్ణముతో కాలి కాలి మీద పడి మనిషిని పూర్తిగా నాశనం చేసేటటువంటిది లక్క, అటువంటి ఇల్లు ఏర్పాటు చేయించమన్నాడు. భయంకర లాక్షాగృహ నిర్మాణం చెయ్యి అనగానే వీడు పరుగు పరుగు నిలిపోయాట. పాండవులు వచ్చేలోపు 12 రోజులలో అటువంటి భవనాన్ని నిర్మాణం చేశాడు, చూసేవాడికి అటువంటి కృత్రిమ గృహం అని తెలియదు అనమాట, చక్కగా సువాసన వచ్చేలాగా చేశాడు, సున్నం వేసాడు, రంగులు బాగా వేస్తే ఉంది, లోపల గోడ ఉన్నా లేకపోయినా రంగును చూస్తే అంత మోసపోతాం. నాకు చాలా కాలం క్రితం ఒక కారు డ్రైవర్ ఉండేవాడు, డ్రైవింగ్ నేర్పుతూ 20 క్రితం అన్నమాట, గురువుగారండి కారు డ్రైవింగ్ నేర్చుకున్న రోజుల్లో కొత్త కారు కొనకూడదండి, చిన్న చెత్తక దెబ్బలు తగిలితే సొట్టలు అవుతాయి, చక్కగా ముందు సెకండ్ హ్యాండ్ కారు ఒకటి కొనుక్కుని దాని మీద కొంతకాలం ప్రాక్టీస్ అయ్యాక అప్పుడు కొత్త కారు కొనండి అన్నాడు. సరే నేను కూడా వాడు చెప్పింది బాగానే ఉంది కదా అనుకుని అలాగే అన్నాను. వాడు ఒక మంచి తెల్లని కారు ఒకటి అంబాసిడర్ కారు ఒకటి పట్టుకొని అక్కడ పెట్టాడు. నేను చెప్పింది ఎప్పటికీ 25 క్రితం 30,000 అన్నాడు. 30,000 మాత్రం కారు వచ్చిందిలే అని తీసుకుని అది వేసుకుని భద్రాచలం బయలుదేరా. తీరా వెళ్ళేసరికి కొందరు వెళ్ళగానే ఇంజన్లోంచి మంటలు భగా భగా పొగలు, హడిలిపోయాం, మాడు మళ్ళీ వచ్చాడు, ఏదో బాగు చేశాడు. భద్రాచలం మాత్రం ఎలాగ వెళ్ళామో తెలియదు, వెళ్ళాం. తిరుగు ప్రయాణంలో సగం వచ్చాక బ్రేకులు పూర్తిగా పోయాయి. ఇక చూడండి, లోపల ఉన్న భార్యకి పిల్లలకి చెప్తే వాళ్ళు హడిలిపోతారని కిక్కురు మరకుండా. పైగా అదేమో హైవే, పైగా దమ్మపేట అడ్డ రోడ్డు అమ్మట వచ్చినప్పుడు ఆ మధ్యలో అశ్వారావుపేట రోడ్డు ఇటు ఇటు కలుస్తుంది అనమాట. కిక్కురు మరకుండా ఊరుకున్నాను, గేరు తీసి పారేశాను, మాట్లాడుకోరుకున్నాను, ఇంజిన్ ఆపేశాను. అది వెళ్ళి అలా కొంచెం దూరం వెళ్ళాక అక్కడ కొంచెం డౌన్లో ఓ పెద్ద దెమ్మ ఉంటే ఆ దెమ్మకి తగిలి ఆగిపోయింది. మా అదృష్టవశాత్తు మీకు పురాణం చెప్పడానికి ఇలా బతికా. ఎందుకు చెబుతున్నానంటే, అప్పటి నుంచి వాడు ఎవడన్నా తెల్లని కారు రంగట్టుకొచ్చాడంటే లోపల ఏం ఇంజిన్ ఉండదు, అంత పైన మాత్రం నింగేస్తాడు. ముసలాడు నెత్తి మీద వెంట్రు ముక్కలేని వాడికి పెట్టుకున్నట్టుగా. కాబట్టి సెకండ్ హ్యాండ్ కొనే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ దెబ్బకి ఇప్పటి వరకు కూడా నేను సరిగ్గా 22 ఏళ్ల క్రితం మాట అనమాట, మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఎవండి కూడా సెకండ్ హ్యాండ్ కొడతా కొంటానంటే తిట్టేవాడిని. మంచి కారు కొత్తది కొనుక్కోండి, కొంచెం ఆలస్యమైన ఈ దరిద్రపు కారు కొనే ముందు ఆలోచించండి. అంటే అన్ని కార్లు సెకండ్ హ్యాండ్లు అలా ఉంటాయని కాదు, కానీ మొత్తం మీద ఎందుకు చెబుతానంటే ఈ గృహము అటువంటిది, తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది. కానీ పైకి మాత్రం రంగులు బాగా వేసేట, తెల్ల రంగు మా అంబాసిడర్ గారికి వేసినట్టుగా. చూసేవాడు అబ్బాయి ఏమి రంగండి ఏమి రంగండి భలే భవనం అనుకుంటాడు. ఎప్పుడన్నా ఇంత పెసరి నిప్పు తగిలిందా, ఇహాత లోపల ఉన్నవాడికి జీవితంలో ఉప్పు పులుసు తినే అవకాశం ఉండదు, పెర్మనెంట్ గా ముప్పే. అటువంటి ఇల్లు ఏర్పాటు చేశాడు. పాండవులకి ప్రయాణానికి ధృతరాష్ట్రుడే ముహూర్తం పెట్టాడు. అప్పుడు వాళ్ళంతా బయలుదేరబోతూ ఉండగా సరిగ్గా ఆ సమయానికి విదురుడు అక్కడికి వచ్చి, ధర్మరాజా సరిగ్గా 29 ఏళ్ల వయస్సులో అడుగు పెట్టావు, నీకు 37 వస్తూ ఉండగా పెళ్ళి అవుతుంది అంటారు పెద్దలు. నిజంగానే ఇప్పుడు ప్రస్తుతం ధర్మరాజు గారికి వారణాసికి వెడుతున్నప్పుడు ఆయనకి 29 ఏళ్లు, భీముడికి 28 ఏళ్లు, దుర్యోధనాదులందరికీ 28 ఏళ్లు. ఎందుకంటే భీముడికి వాళ్ళకి పెద్ద తేడా లేదు, క్షణములే తేడా గనక. అర్జునుడికి 27, నకుల సహదేవులకి 26 ఏళ్లు. కళ్యాణం కలగాలి, అయినా నువ్వు ప్రయాణానికి వెడుతున్నావు గనక నీతో కొన్ని ముచ్చట్లాడాలనిపిస్తోంది అని అందరూ వింటూ ఉండగా ఆయన చమత్కారపు మాటలు మాట్లాడాడు. ఆ మాటలకు అర్థం విదురుడికి ధర్మరాజుకి తప్పెవరికి తెలియదు. అలోహం నిశితం శస్త్రం శరీర పరికర్తనం యో వేత్తి నతుతం ఘనంతి ప్రతికాతవిదం ద్విషః. ధర్మరాజా, అప్పుడప్పుడు శత్రువులు ఏ లోహముతోనూ తయారు చెయ్యబడని ఆయుధాలతో చంపుతారు. అలోహం అంటే లోహములతో, ఇనుము ఉక్కు బంగారం వంటి ఏ లోహము లేనటువంటి నిశిత శస్త్రములతో కూడా చంపుతూ ఉంటారు. అది శరీరాన్ని పొడవదు కానీ చంపుతుంది. ఆయుధం లేకుండా చంపడం కూడా ఒక విద్యసుమా. ఆయుధం లేకుండా చంపడం చాలా తేలిక, లోహపుట ఆయుధం లేకుండా చంపడం. లోహము లేని ఆయుధముల గురించి తెలుసుకుని అందులోంచి బయటపడడానికి ప్రయత్నించేవాడే జ్ఞాని. అలా ఎరగనివాడు తన అజ్ఞానం వల్ల తాను నశించిపోతాడు. అప్పుడప్పుడు విషముతోటో నిప్పుతోటో పూర్తిగా మంచుతోటో మద్యము వల్లనో జనులకు మరణం రావచ్చు. అయోమయము కాని శస్త్రము వల్ల మానవులకి ప్రమాదం రావచ్చు. నా దహేతితి చాత్మానం యో రక్షతి సజీవతి కక్షఘ్న శిశిరఘ్నశ్చ మహాకక్షే విలోకసః. ఇది చాలా విచిత్రమైన మాట. ఎప్పుడన్నా ఇంటికి నిప్పు అంటుకుందనుకో, అప్పుడు ఎలకలు మాత్రం బతుకుతాయి, ఎందుకంటే బిలంలో ఉంటాయి గనక. అది తెలుసుకున్నవాడు యో రక్షతి సజీవతి, తనను రక్షణ చేసుకుంటాడు బతుకుతాడు అని శుభమయ్యుడుగా కనగానే మీరు అన్నది అర్థమయ్యిందండి అన్నట్టు ఈయన. ప్రజలంతా మేము మీతో వచ్చేస్తాం, ఏదో కుట్రంది మిమ్మల్ని పంపించేస్తున్నారు, మీరు మాకు రారేమో, వారణాసినే పరిపాలిస్తారేమో, మాకు హస్తినాపురం వద్దంటే వాళ్ళందరినీ వెనక్కి తిప్పి పంపించి హస్తినాపురానికి మళ్ళీ తిరిగి వస్తానని నచ్చ చెప్పి పంపాడు. అందరూ వీడుకోలిచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు కుంతి పరుగు పరుగున ధర్మరాజు దగ్గరికి వచ్చి, విదురుడు ఏదో నీతో చెప్పాడు, నాకు అది సరిగ్గా అర్థం కాల, ఎవరికీ అర్థం కాలేదు, ఎలకేమిటి రక్షణ పొందడం ఏమిటి, ఇందులో ఏదో నిగూఢమైన అర్థం ఉంది, నువ్వు కూడా నాకు అర్థమైందన్నావు అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, మనం వెళ్లే చోట ఆయుధములతో కాకుండా అగ్ని వల్ల మనకి చచ్చే యోగం ఉందని, అగ్ని ప్రమాదం నుంచి బయటపడడానికి ఎలకలు ఉదాహరణగా చెప్పాడు. అంటే ఎప్పుడైనా నీ కొంపలు తగలబడితే ఎలకలు కన్నంలోంచి బయటికి వెళ్ళిపోతాయి. నాయనలారా, మీరు వెళ్ళే ఇంట్లోంచి కూడా ఓ బిలమార్గాన్ని తవ్వించుకుని బయటపడండి, ఆ బిలమార్గాన్ని కూడా యో రక్షతి సజీవతి అని తెలియజేసిన వాడే నిన్ను రక్షిస్తాడన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, చివరి మాట ఇంకా గొప్పది, యో రక్షతి సజీవతి అంటే బిలముగుండా ఎలకలు బయటకెడతాయి, బిలమును గ్రహిస్తే మీరు బయటపడతారు, ఇది గ్రహించి మీరు ఎవరి మీద ఆధారపడతారో వాడే మిమ్మల్ని రక్షిస్తాడు. అంటే బిలము నేనే తవ్విస్తానని చెప్పాడు. నేను కన్నం తవ్విస్తాను, సొరంగం, అందులోంచి బయటపడండి అని ఆయన అభిప్రాయం అనగానే, ఇంత ప్రమాదం ఉంటే అసలు వెళ్ళడం ఎందుకు అన్నాడు భీముడు. అబ్బే, వెళ్ళకపోతే భీష్మాదులు అనుమానిస్తారు. ఏ ప్రమాదము ఉట్టినే మనం జరగకుండానే, అనగా ఏ ప్రమాదము జరగకుండానే అనుమానిస్తే మన మీద కూడా ప్రజలకు దురభిప్రాయం రావచ్చు. వెడదాం, వెళ్ళిన తర్వాత జాగరూకులమై ఉందాం అన్నాడు. వారంతా చక్కగా కొంతమంది పరివారంతో కలిసి అష్టమేహని రోహిణ్యాం ప్రయాత ఫాల్గుణస్యతే వారణావతమాసాద్య దదృశు నాగరం జనం. రోహిణి నక్షత్రం, అష్టమి తిథి, ఫాల్గుణ మాసం, ఆ రోజున వారణాసి చేరారు వీళ్ళంతా. అంటే వీళ్ళు వెళ్ళింది కూడా అష్టమి నాడే. సరిగ్గా వీళ్ళకి 8 రోజులు ప్రయాణం పట్టింది. అంటే వీళ్ళు పాడ్యమి నాడు బయలుదేరి అష్టమి నాటికి అక్కడికి వెళ్ళారు. ఎందుకంటే దారి పొడుగుత పౌరుల యొక్క సత్కారాలు అందుకుంటూ సరదాగా కాలినడకన వెళ్ళిన వాళ్ళు కదా, అందువల్ల అష్టమి నాటికి అక్కడికి వెళ్ళారు. రోహిణి నక్షత్రం, ఫాల్గుణ మాసం. ఇంకా వారణాసిలో ఉన్న పౌరులందరూ పాండుకుమారులు వచ్చారట, ధర్మరాజాదులు వచ్చారట అని మురిసిపోతూ వచ్చి పెద్ద స్వాగత సత్కార సభ ఏర్పాటు చేశారు. ఏనుగులతో గుర్రాలతో వచ్చి మంగళహారతులిచ్చి మహానుభావులు వీరులొచ్చారు. మా వారణాసికి మీలాంటి పుణ్యాత్ములు అడుగుపెట్టడంతో ఇంకా కీర్తి పెరుగుతుంది. అసలే ఇది విశ్వేశ్వర జ్యోతిర్లింగ విశుద్ధ రత్నఖరి, స్వామి యొక్క అనుగ్రహంతో ఈ ప్రాంతం శుభంగా ఉంటుంది. అన్నపూర్ణ, విశాలాక్షి సమేత విశ్వేశ్వరుడు, ఢుంటి విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు ఈ క్షేత్రాన్ని ఎప్పుడూ రక్షిస్తారు. మీరిక్కడికి రావడం ద్వారా మీ రక్షణ బాధ్యత ఆ పశుపతి చూసుకుంటాడు. మీరిక్కడికి అడుగు పెట్టడంతో మాకు కూడా శుభం చేకూరుతుంది, మహానుభావులు అడుగు పెడితే క్షేత్రానికి కూడా పవిత్రత వస్తుంది అని పరిపరివిధాలుగా ప్రశంసించారు. ఒక విడిదిల్లు ఇచ్చారు. ఆ విడిదిలో చేరినటువంటి 2 రోజులకి అక్కడికి పురోచనుడు వచ్చి, మీకోసం ధృతరాష్ట్ర మహారాజు గారు అద్భుతమైన భవన నిర్మాణం చేయించాడు, ఇందులో ప్రవేశించండి అన్నట్ట. అంటే దశమి నాడు కొత్త భవనంలోకి వెళ్ళారు వీళ్ళు. ఏదో తాత్కాలికమైన విడిది ఇంట్లో ఉంటే ఉండవచ్చు కాక, కానీ ధృతరాష్ట్ర మహారాజు గారు మీరు వారణాసిలో ఉన్నంతకాలం ఈ అద్భుతమైన చతురమైన గృహంలో ఉండమన్నాడు. పక్కనే ఆయుధశాల కూడా ఉంది, మీకు కావాలంటే గదలు, కత్తులు, ఫిరంగులు, ఇవన్నీ మందుగుండు సామాగ్రి అన్నీ ఉంటాయి, టపాసులు అన్నీ అందులో ఉంటాయి. వాడు ఎంత టెక్నిక్ అండి. ఇదేమో లాక్షాగృహం, లక్క ఇల్లు, నిప్పు తగిలితే మండిపోతుంది. ఆ ఇంటి పక్కన ఫిరంగులు, టపాసులు, బాంబులు ఉండేటటువంటివి పెట్టట. అంటే అవి ఇవి కలిస్తే ఎలా పేలిపోతారో ఆలోచించండి. ఆయుధాలలో ఏవో కత్తులు, ధనుస్సులు, గదలు మాత్రమే కాకుండా అతి భయంకరమైనటువంటి ఈ మందుగుండు సామగ్రి కూడా ఉంటుంది, అవన్నీ అందులో పెట్టించాడు. ఇది ఆయుధశాల, ఇది మీ లాక్షాగృహం. లాక్షాగృహం చెప్పడగా, ఇది ఒక చతురగృహం, ఇందులో ఉండండి సుఖంగా అనగానే, ఓహో ఎంత వినయమయ్యా, అతి వినయం నీది అన్నాడు ధర్మరాజు. అతి వినయం ధూర్త లక్షణం. అలా చెప్పకుండానే నీ వినయానికి మెచ్చుకున్నాను. అవును, నువ్వు దుర్యోధనుడికి అత్యంత ఆత్మీయుడివి కదా, అందువల్లే మా మీద అంత ప్రేమతో ఎంత చక్కని భవనం కట్టావు, ఇందులోనే ఉంటాం అని ఆ భవనంలోకి అడుగు పెట్టాడు. పురోచనుడు కూడా అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి భవనంలోనే ఉంటున్నానండి, మీకేం కావలసినా నేను ఇక్కడే ఉండి అందిస్తాను, కొంతకాలం పాటు మీ సంరక్షణ బాధ్యత నాది అన్నట్ట. దాంతోపాటు వాడు ఏం చేశాడో తెలిసిన, అక్కడికి దగ్గరలో ఒక బోయపల్లి ఉంది అడవిలో, ఆ బోయపల్లిలో ఒక కిరాతక స్త్రీ ఉంది, ఆవిడికి సరిగ్గా 5 కొడుకులు. ఆ 5 కొడుకులతో పాటు ఆవిడ్ని తీసుకొచ్చి, ఇదిగో నువ్వు ఎప్పుడు ఈ లాక్షాగృహం యొక్క అరుగుల మీదే పడుకో, ఈ లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో, ఏం తింటారో, ఎప్పుడు ఏ పని చేస్తారో ఈ రహస్యాలు నాకు చెప్పు. ఇందుకోసం నీకు నేను ఎన్నో రకాలైన కానుకలు ఇస్తాను, ధనమిస్తాను, చీరలు ఇస్తాను. నీకు కళ్ళు అంటే ఇష్టం కదా, మంచి అసలు సిసలైన సరుకు పట్టుకొచ్చి 1వ నెంబర్ మద్యం నీకు ఇస్తానన్నట్ట. దానికి రాత్రి పగలు తాగుడంటే ఇష్టం, అందుకని నాకండి డబ్బులు ఎక్కర్లేదు కానండి, ఆ చొక్క ఇచ్చారంటే చూడండి ఈ చక్కని చొక్క మీకు ఏ పని అంటే చేసి పెడుతుంది అందుట. అక్కడి నుంచి అరుగు మీద పడుకోవడం, లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు రహస్యంగా వినడం, అవన్నీ వాడికి చేరేయడం చేసేది. ఇవన్నీ ధర్మరాజు గారికి తెలుసు. ఆయన లోపలకు అడుగు పెట్టడంతో భీముడిని పిలిచి ఇంకెవరికి చెప్పలా, భీముడికే ప్రత్యేకంగా చెప్పాడు, భీమా నిద్ర తక్కువగా పోయేవాడు నువ్వు ఒక్కడే మన కుటుంబంలో, తక్కిన వాళ్ళమందరం రాత్రి అయితే నిద్రకి తట్టుకోలేం, ఎక్కువసేపు నిద్రపోతాం. నువ్వు రోజుకి అర్ధగంట నిద్రపోయి మిగతా కాలం అంతా మెలకుగా ఉండగలవు, వీరుడివి, నీ మీద మేము ఆధారపడున్నాం. ఒక్కసారి చూసావా ఈ గోడల్ని, ఇవన్నీ లక్కతో తయారు చేయబడ్డాయి, ఇందులో బంకమట్టిలో నెయ్యి కలిపి మధ్య మధ్యలో మెత్తారు, ఇది కాకుండా దీని నిండా రకరకాల నెయ్యి కర్పూర తైలం వంటి తైలములు పోషించారు, పైన దూలములు పూర్తిగా అగ్ని ప్రమాదానికి గురయ్యేటటువంటి ముడిసరుకు, ఇక్కడ మాట వరుసకైనా ఇంత నిప్పురవ్వ పడిందా ఈ ఇంట్లో, ఇల్లంత భగ్గుమంటుంది, అప్పుడు బయటికి వెళ్ళడానికి వీల్లేకుండా ఒక్కే దారి పెట్టారు, ఆ దారిలోంచి మనం బయటికి వెళ్లేలోపు ఈ దొంగలన్నీ కాలి మీద పడిపోతాయి, మనం భస్మం అయిపోతాం. ఇంత ప్రమాదాన్ని ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు. నీకు విషయం అర్థమైందా అంటే, అన్నయ్య ఈ విషయం నువ్వు చెప్పావు కాబట్టి నేను నమ్ముతున్నాను, నిజమే, అసలు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేతివాసన, ఒకటే నేతివాసన, సంతర్పణ జరిగినప్పుడు కూడా ఇంత నేతివాసన రాలేదు నాకు, నిజమే గోడల్లోంచి భలే నేతివాసన అన్నట్ట. అవును ఈ విషయం మనకు ఎలాగో తెలిసింది కదా, నువ్వు అను ఆ దరిద్రుని పురోచనుడి నెత్తి మీద గత్త ఒకటి కొట్టి వాడిని ఇందులో పారేసి కొంపకి నిప్పెట్టేసి మనం వెళ్ళిపోవచ్చు కదా అన్నట్ట. మనం దుర్యోధను అనుమానించినట్టు అప్పుడు తెలిసిపోతుంది. అప్పుడు దుర్యోధనుడు మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడికి ఏదో రకంగా కుట్రతో వెంటబడి మనల్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. అందువల్ల శత్రువుకి మనం అనుమానించామనే విషయం తెలియకూడదు. మనకి విదురుడు సహకారం చేస్తాడు, మనల్ని మనం రక్షించుకుందాం. పగలు ఇంట్లో ఉండద్దు, రాత్రిపూట వచ్చినప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాపలా కాద్దాం, మన జాగ్రత్త మనం పడదాం అన్నట్ట. ఆ రోజు నుంచి వీళ్ళు పగలంతా అడవికి వేటకెళ్ళి రాత్రిపూట వచ్చి వంతులు వారీగా కాపలాకి వస్తూ ఉండేవారు. ఈలోపు ఒకడొచ్చాడు, నేను సకల లోక వినుతుణ్ణి అన్నట్ట. ఓహ్ సందేహం లేదు, ఈ మాట అనేవాడు కేవలం విదురుడి యొక్క దోతే, నువ్వు విదురుడి దగ్గర నుంచి వచ్చావు కదా అన్నాడు ధర్మరాజు. అవునండి, రహస్యంగా ఈ లక్క ఇంటిలో నుంచి అడవిలోకి బిలమార్గం తవ్వమని నన్ను పంపాడు, నేను కనకుణ్ణి, చాలా చమత్కారంగా స్వరంగం తవ్వేస్తాను అని వాళ్ళు అనుమతి తీసుకుని ఆ ఇంట్లో ఉన్న గర్భం నుంచి మొదలుపెట్టి ఆ దగ్గరలో ఉన్న వారణాసి దగ్గర ఉన్నటువంటి వింధ్యారణ్య ప్రాంతాలలోకి వెళ్లేటటువంటి ప్రాంతం దాకా సొరంగం తవ్వేశాట. కేవలం ఒక్క మాసంలో సొరంగం తవ్వేశాడు. తవ్వి ఎప్పటికప్పుడు దూతల ద్వారా విషయం తెలుసుకుంటున్నాడు. వాడికి విషయం పూర్తిగా అర్థమయ్యింది. అందుకని ఒక రోజు వచ్చాడు ధర్మరాజా, ఇక ముహూర్తం దగ్గరకు వచ్చింది, పురోచనుడి దగ్గరికి దుర్యోధనుడి దగ్గర నుంచి ఒక దూత వచ్చాడు, ఆ దూత పురోచనుడికి చెబుతున్న మాట మా దూత ద్వారా విన్నాను, ఈ నెల అంటే అప్పటికి 6 నెలలు గడిచింది, ఇట్లాంటి సరిగ్గా 6 నెలలు గడిచింది, ఇది 7వ నెల, ఈ 7వ నెల కృష్ణపక్షం చతుర్దశి నాడు అంటే అమావాస్యకు ముందు రోజు 12:30 మిమ్మల్ని అందరినీ లోపల పెట్టి తగలబెట్టడానికి పురోచనుడు ముహూర్తం పెట్టుకున్నాడు. సరిగ్గా నేటికి 2 రోజులు ఉంది కది, 2 రోజులలో రాత్రి 12 గంటలకి ఈ కొంపకి నిప్పు పెడతారు, సమయం చూసుకోవాలి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమరిపాటుతో కంటి మీద రెప్పపాటు పడిందా వెంటనే మిమ్మల్ని నేను కాపాడలేను, సరంగం ఇలా తవ్వాను అని అన్నీ చూపి ఏ టైంకి వాడు కాలుస్తాడో ఇవన్నీ చెప్పాడు. ఇది కాకుండా నేను ఎప్పటికప్పుడు వాడి మీద నిఘా పెట్టుంచాను, జరిగే విషయాలన్నీ మీకు చెబుతానన్నట్ట. ఆ కనకుడికి కృతజ్ఞత చెప్పి పాండవులు కూడా జాగరూకులై ఉన్నారు కానీ అర్జునుడికి నకులుడికి సహదేవుడికి కుంతికి ధర్మరాజుకి నిద్ర వచ్చేసింది పాపం, ఒక్క భీముడే జాగ్రత్తగా ఉన్నాడు. సరిగ్గా 12:30 చతుర్దశి అమావాస్యకు ముందొచ్చే చతుర్దశి కృష్ణపక్ష చతుర్దశి, పురోచనుడు కాగడా పుచ్చుకుని అంటించడానికి వస్తున్నట్ట, ఒక్క తన్ను తన్ని వాడిని ఆ భవనంలోకి తోసి పారేశాడు, బయట తాళం పెట్టేశాడు వాడికి, ఆ కొంపకి ఈయన నిప్పి పెట్టేశాడు, దౌర్భాగ్యం మమ్మల్ని లోపల పెట్టి తగలబెడతావరా, నువ్వు తగలడరా అని ముందు వాడిని గదిలో పెట్టి వాడికి నిప్పెట్టి వెంటనే సొరంగం గుండా ఈ సోదరులు వెంట పెట్టుకుని తలుపులు లోపల నుంచి తానే వేసి బయట వాడికి 2 గంట అడిగి తెలియకుండా సొరంగం గుండా వీళ్ళని నడిపించడం మొదలెట్టాడు. కాని పాపం తూలిపోతుందట్టు కుంతి, నకులుడు సహదేవుడు అర్జునుడు నిద్దట్లో నడవలేకపోతుంటే కుంతినేమో అడ్డంగా నడుము దగ్గర పెట్టి కట్టేసుకున్నాడు వస్త్రంతో. ఇద్దరు సోదరుల్ని భుజం మీద వేసుకున్నాడు, ఇద్దరు సోదరుల్ని చేత్తో పట్టుకున్నాడు. ఎంత కష్టమండి, ఇద్దరిని భుజం మీద పడుకోబెట్టాట, బేతాళుడి శవం మోసుకుపోయినట్టుగా. అలా ఇద్దరిని భుజం మీదేసి ఇద్దరిని చేత్తో పట్టుకుని తల్లిని నడుముకు కట్టుకుని మంచి ఉత్సాహంతో ఆ చీకట్లో టప్ప టప్ప శబ్దం చేసుకుంటూ సొరంగంలోంచి బయటకు వచ్చి అరణ్యంలో చేరిపోయాడు. ఇంకేముంది, కేవలం ఒక 20-30 నిమిషాల కాలంలో చిట్టపట ధ్వనులతో భయంకరమైన గిరిజ్వాలలో పడి లాక్షాగృహం పూర్తిగా బూడిదైపోయింది. నిఘా పెట్టాడు కదా పురోచనుడు ఒక నిషాద స్త్రీని, ఆ బోయ స్త్రీ తన పిల్లలతో పాటు కర్మగాలి ఆ పూట సాయంకాలం తెగ తగేసింది, రోజు కంటే ఎక్కువ తగేసింది, అరుగు మీద పడుకుంది, అది కూడా 5 పిల్లలతో పాటు కాలి బూడిదైపోయింది. మత్తుగా చిత్తుగా తాగి గూఢచర్యం చేయడానికి వచ్చి దుర్యోధనుడి దరిద్రపు సొమ్ము తిన్న పాపానికి దాని కర్మగాలి అది కాలి బూడిదైపోయింది. తెల్లారింది, ఈలోపు మంటలకి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆర్పడానికి ప్రయత్నించారు కానీ అప్పటికే మందుశాల పక్కనే ఉంది కదా, ఆ మందుశాలతో సైతం పెద్ద పెద్ద పేలుళ్ళు వచ్చేసేట్లండి, ధ్వంసం అయిపోయింది ఆ ప్రాంతం అంతా. అతి కష్టం మీద పొద్దుట జనాలంతా అక్కడికి చేరారు. అప్పటికి కొంచెం కొంచెం మంట చల్లారుతోంది, బూడిదేమో దిగుతున్నది. అటువంటి కాలంలో వీళ్ళంతా అక్కడికి వచ్చారట చుట్టుపక్కల వాళ్ళు. వాళ్ళు వచ్చి గుండెలు బాదుకుని హర్రెరెరే ఏమిటిది, బలవంతుల్ భరత అన్వయ స్థితి కరుల్ భాస్వద్భుజా వీర్య నిర్దళితారాతులు భూరి భూభర మహాధౌరేయకుల్ పాండవేయులు నిష్కారణమిట్లు వచ్చి ధృతరాష్ట్రోపాయ మాయోత్థిత జ్వలన జ్వాలల క్రాగిరేయన్నుచు సంజాతార్తులైరంతయు. పాపం పౌరులు అనుకున్నారు ఈ ఇల్లంతా కాలిపోయింది, ఇంట్లో ఒక స్త్రీ 5 పిల్లలు కనబడుతున్నారు, ఇంకోడెవడో కనబడుతున్నాడు, ఇంకెవ్వరూ లేరు, సందేహం లేదు వీళ్ళు పాండవులే, పరమ బలవంతులు, భారత వంశాన్ని నిలబెట్టేవాళ్ళు, భుజావీర్యంతో శత్రువుల్ని చీల్చి చండాడిన వాళ్ళు, భవిష్యత్తులో ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించదగిన వాళ్ళు. అటువంటి పాండవేయులు నిష్కారణంగా వచ్చి ఈ వారణాసిలో ధృతరాష్ట్రుడి యొక్క కుటిలోపాయం వల్ల పుట్టిన అగ్నిజ్వాలల నుంచి రేగినటువంటి ఆ నిప్పు వేడి వల్ల కాలి బూడిదైపోయారు, ఎంత అన్యాయం జరిగిందని ఏడ్చారట. వాళ్ళంతా ఆ నిషాద స్త్రీ, ఆ పిల్లలే, పాండవులు, కుంతి అనుకున్నారు. కరెక్ట్గా ఆవిడకి 5 కొడుకులు అవడం, ఆవిడ కుంతిలాగే ఉండడం వల్ల, స్త్రీ అవడం వల్ల ఈ అస్థి పంజరాలను చూసి అలా అనుకున్నారట. ఈలోపు కనకుడు అక్కడికి చేరి ఆ బూడిద అటు ఇటు కెలుగుతున్నట్టు నటించి సొరంగాన్ని ఆ బూడిదతో కప్పేశాడు, ఎవరికి కనబడకుండా, అంటే అందులోంచి తప్పించుకున్న విషయం తెలియకుండా చాలా చమత్కారంగా మొత్తం ఆ బూడిదతో దాన్ని నింపేశాడు. ఈ విధంగా కనకుడు చేసిన పని వల్ల సొరంగం గురించి ఎవరికి తెలియకుండా పోయింది. పాండవులు మాత్రం క్షేమంగా ఆ రాత్రి వేళలో భీముడి ధర్మమానని గంగానది దాటి ఒక కేకారణ్యం చేరారు. తక్కిన కథా విశేషాలను మనం రేపు చెప్పుకునే లోపు కాసేపు కూర్చోండి.